లఘు శిబిరం యొక్క మూడవ రోజు పూర్తయింది. శిబిరం సమాప్తమయ్యే సమయం ఆసన్నమైంది. మీరంతా పాత సాధకులు. మీలో కొందరు ఒక 10 రోజుల శిబిరం చేసినవారున్నారు. మరికొందరు ఎన్నో 10 రోజుల శిబిరాలు చేసినవారు ఉన్నారు. అందువల్ల ఈ విద్య ఏమిటో, ఈ సాధన ఏమిటో మీకు తెలుసు. ఈ విద్య మన దేశపు అతి ప్రాచీనమైన విద్య అయినప్పటికీ ఇది చాలామందికి పూర్తిగా కొత్త విద్యలా అనిపిస్తుంటుంది. కాబట్టి ఎన్ని శిబిరాలు చేసినా ప్రతి సాధకునికి ఈ విద్యను గురించిన సరైన అవగాహన ఉంటుందని చెప్పలేము. సాధన పేరుతో, ధ్యానం పేరుతో బుద్ధిపైన మనం ఎన్నో పూతలు పూసుకొని ఉంటాం. ఆ పూతలన్నీ పూర్తిగా తొలగిపోవడం సులభం కాదు. దానికి ఎంతో సమయం పడుతుంది. ఈ కారణంగా సాధకులు ఈ సాధనను సరిగ్గా అర్థం చేసుకోలేరు. సాధకునికి సరియైన అవగాహన లేకపోతే సాధన ఎలా చేయాలో అలా చేయలేకపోతాడు. అందువల్ల ఎలాంటి మంచి ఫలితాలు రావాలో అలాంటి ఫలితాలు రావు. ఆ విధంగా తమకు తామే హాని చేసుకుంటారు. సరిగ్గా పనిచేస్తే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో, అవి రాకపోతే హాని జరిగినట్లే కదా. మరొక పెద్ద కష్టం కూడా మీకు ఎదురవుతుంది. ఈ సాధనావిధిని, ఈ పద్ధతిని ఎంతో బాగా అర్థం చేసుకోకపోతే శిబిరం బయటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు గానీ సమాజంలోని ప్రజలు గానీ ఈ పద్ధతిని గురించి ఏమైనా అడిగినప్పుడు దానికి మీరు సరైన జవాబు ఇవ్వలేకపోతారు. వారు చేసే చిక్కు ప్రశ్నలకు మీరు సరియైన సమాధానాలు ఇవ్వలేకపోతారు. సరియైన సమాధానాలు ఇవ్వలేకపోయినప్పుడు మీ మనస్సులో మీకే సందేహాలు తలెత్తుతాయి. అరే, నేను నిజంగా సరియైన దారిలో వెళుతున్నానా లేదా, నేను చేసే సాధన సరియైనదేనా కాదా అని అలా మీకు మీరే కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఈ సాయంకాలపు ప్రవచనాలు ఈ సాధన యొక్క సిద్ధాంతపరమైన పక్షాన్ని విపులంగా వివరిస్తాయి. అందువల్ల ఈ ప్రవచనాలు 2-3 రోజుల శిబిరానివైనా, 10 రోజుల శిబిరానివైనా, నెలా నెలన్నర శిబిరాలవైనా, ఇంకా ముందుకు వెళ్ళి 3 నెలల శిబిరాలవైనా సరే ఎంతో బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ విద్య మనకు ఎలా మేలు చేయగలుగుతుందో బాగా అర్థమవుతుంది. సాధనను అభ్యాసం చేస్తే లాభం తప్పక ఉంటుంది. కాని ఆ అభ్యాసాన్ని సరైన రీతిలో చేయకపోతే లాభముండదు. ఈ అభ్యాసాన్ని సరిగ్గా చేయలేకపోవడానికి కొన్ని కారణాలుండవచ్చు. ఇందులో ముఖ్యమైన మొదటి కారణమేమిటంటే ఇది చాలా కష్టమైన పని. కాబట్టి ఈ పని చేయడానికి మనస్సు ఇష్టపడదు. పనిచేయకపోతే లాభమెలా వస్తుంది? అరే, నేను పనిచేయలేదు కాబట్టి నాకు లాభం కలగలేదని తెలుసుకోవాలి. తెలుసుకొని తిరిగి రోజూ సాధన చేయడం మొదలుపెట్టాలి. కొందరు సాధన బాగా చేస్తుంటారు, బాగా కష్టపడి చేస్తుంటారు, కానీ సరైన విధంగా చేయరు. వారికి విషయమేమిటో సరిగ్గా అర్థం కాలేదు. ఈ సాధన యొక్క సిద్ధాంతపరమైన పక్షాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందువల్ల చిక్కులో పడుతుంటారు. కావున ఈ విద్య యొక్క సిద్ధాంతపరమైన పక్షాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఇలాగే ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకోవడం వేరే ధ్యాన పద్ధతులను ఆచరించే వారితో గొడవ పెట్టుకోవడానికి కాదు, వారిని నిందించే ఉద్దేశంతోనూ కాదు. ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఇలా ఎందుకు చేస్తున్నామో చక్కగా అర్థం చేసుకోవడానికే ఈ ప్రవచనాలు ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. కుటుంబ సభ్యులు గాని బంధుమిత్రులు గాని సాధకులను అడుగుతుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు, ఈ 3.5 మూరల శరీరంలో మీరు దేనిని దర్శనం చేయిస్తుంటారు? దీనిలో మీకు ఏం కనపడుతుందని? ఇది అనిత్యమని తెలుసుకోవడానికి అని మనం చెప్పామనుకోండి, అరే ఈ విషయం మీరు చెప్పేదేమిటి? మాకెప్పుడో తెలుసు, బాగా తెలుసు. పుట్టినవాళ్ళల్లా మరణిస్తూనే ఉన్నాడు కదా. అనిత్యమైన దీన్నేమి చూడాలి? నిత్యమైనదేదో దాన్ని దర్శనం చేయించేదే మాకు ఉపయోగపడే విద్య. ఆ నిత్యమైన దానిని ఆత్మ అని అనడానికి మీకు ఇష్టం లేకపోతే పోనీయండి. దాన్ని ఆత్మ అనైనా అనండి, పరమాత్మ అనైనా అనండి, లేకపోతే మీ ఇష్టమైన పేరు పెట్టండి. కాని ఆ నిత్యమైన దానిని దర్శనం చేయిస్తేనే మాకేమైనా ప్రయోజనం ఉంటుంది. ఈ అనిత్యమైన దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ప్రయోజనమేముంది అని అంటుంటారు. ఈ మాటలు విని సాధకుడు ఉలికిపడతాడు. అరే నిజమే కదా, ఈ అనిత్యాన్ని ఎందుకు దర్శనం చేసుకోవాలి? నిత్యాన్ని చేరుకోవడమే కదా నా లక్ష్యం. దాన్ని ఆత్మాని పిలిచినా, పరమాత్మ అని పిలిచినా, నిర్వాణమని పిలిచినా, ముక్తి అని పిలిచినా, లేక ఏ పేరు పెట్టి పిలిచినా సరే నా లక్ష్యమంతా ఒకటే. ఏది నిత్యమో, శాశ్వతమో, ధ్రువమో దాన్ని సాక్షాత్కారం చేసుకోవడమే నా లక్ష్యం. కాని నేను చేస్తున్నదేమిటి అని తలగొక్కుంటాడు, ఆలోచనలో పడతాడు. మనం ఈ సాధన ఎందుకు చేస్తున్నామో ఆ విషయాన్ని ఇతరులకు చెప్పే ముందు మనమే స్వయంగా అర్థం చేసుకోవాలి. నిత్యాన్ని చేరుకోకముందు మనకొచ్చే కష్టాలేమిటో, అడ్డంకులేమిటో స్వయంగా తెలుసుకోవాలి. ఈ అడ్డంకులను దూరం చేయకపోతే నిత్యం వరకు ఎలా చేరుకోగలుగుతాం? మనం నిత్యంతో ఏకం కావాలి, దానితో సమరసం కావాలి, ట్యూనప్ కావాలి. ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది ధ్రువమో అది పూర్తిగా నిర్మలమైనది. అక్కడ కల్మషమన్నది లేశమంతా కూడా ఉండదు. అది పూర్తిగా వీతరాగస్థితి, వీతద్వేషస్థితి, వీతమోహస్థితి. దాన్ని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, కాని మనం దానితో సమరసం కావాలి, ఏకం కావాలి. స్వయంగా మనం వికారాలతో నిండి ఉన్నాం, రాగంతో, ద్వేషంతో, మోహంతో నిండి ఉన్నాం. అలాంటప్పుడు ఆ నిర్మలమైన నిత్యంతో మనం ఏకం ఎలా కాగలుగుతాం చెప్పండి? ఈ రెండు స్థితులు పూర్తిగా భిన్నమైనవి. రాగద్వేషమోహవిహీనమైన ఆ స్థితితో, రాగము, ద్వేషము, మోహముతో కూడిన రకరకాల వికారాలతో నిండి ఉన్న మన స్థితి ఎలా ఏకం కాగలుగుతుంది? ఎలా సమరసమవుతుంది? ఎలా కలిసిపోతుంది? కాబట్టి మనం ఆ స్థితితో ఏకం కావడానికి వచ్చే అడ్డంకులేవో మొదట తెలుసుకోవాలి. ఆ వీతరాగస్థితిని చేరుకోనేందుకు వచ్చే అడ్డంకి మనలో నిండి ఉన్న రాగమే కదా. ఆ వీతద్వేషస్థితిని చేరుకోనేందుకు వచ్చే అడ్డంకి మనలో నిండి ఉన్న ద్వేషమే కదా. ఆ వీతమోహస్థితిని చేరుకునేందుకు వచ్చే అడ్డంకి మనలో నిండి ఉన్న మోహమే కదా. ఇది దూరమైతే ఇంకే ప్రయత్నమూ అవసరం లేకుండా మనంతట మనమే ఆ స్థితితో సమరసమైపోతాం. రాగాన్నంతా వదిలించుకుంటే వీతరాగులమవుతాం, ద్వేషమంతా తొలగించుకుంటే వీతద్వేషులమవుతాం, మోహమంతా తొలగించుకుంటే వీతమోహులమవుతాం. నిత్యావస్థ మనలో ఉండనే ఉంది, మనం దానితో సమరసమైపోతాం. అందువల్ల మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులపైన మనం ధ్యానం చేస్తున్నాం. అనిత్యాలైన ఈ శరీర ప్రపంచమే, ఈ చిత్త ప్రపంచమే మనలో రాగాన్ని జనింపజేసేందుకు కారణాలవుతున్నాయి. ఇవే ద్వేషాన్ని జనింపచేయడానికి కారణాలవుతున్నాయి. రకరకాలైన వికారాలను జనింపచేయడానికి కారణాలవుతున్నాయి. ఈ వికారాలను తయారు చేసుకునే అలవాటు మనలో ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు వికారాలు మనలో సంగ్రహింపబడి ఉంటాయో అంతవరకు ఆ స్థితి నుండి మనం మైళ్ల దూరంలోనే, యోజనాల దూరంలోనే ఉండిపోతాం. ఆ స్థితిని చేరుకోనేలేము. ఇంత పెద్ద గోడలు అడ్డుగా ఉన్నప్పుడు ఆ స్థితిని ఎలా చేరుకోగలుగుతాం? ఈ శరీర చిత్త ప్రపంచాల మూలంగానే రాగం జనిస్తుంది, రాగం జనించకుండా ఉండడానికే మనం ఈ శరీర చిత్తాలపైన ధ్యానం చేస్తున్నాం. ద్వేషం జనించకుండా ఉండడానికే మనం ఈ శరీర చిత్తాలపైన ధ్యానం చేస్తున్నాం. ఎన్నెన్ని వికారాలు జనిస్తున్నాయో వాటిని ఆపడానికే మనం ఈ శరీర చిత్తాలపైన ధ్యానం చేస్తున్నాం. మరొక పని కూడా చేస్తున్నాం. ఇంతవరకు మనం ఎన్నెన్ని వికారాలను కూడబెట్టుకున్నామో వాటిని కూడా వదిలించుకునే పని చేస్తున్నాం. మనలో కొత్త వికారాలను జనింప చేసుకోకుండా ఉంటూ కూడబెట్టుకున్న పాత వికారాలు ఎన్నెన్ని ఉన్నాయో వాటిని వదిలించుకున్నప్పుడు నిత్యావస్థతో మనకు మనమే సమరసమైపోతాం. ఈ రెండు పనులు జరిగినప్పుడు నిత్యావస్థతో మనకు మనమే సమరసమైపోతాం, దానితో ఏకమైపోతాం. అప్పుడిక మనం చేసేది గాని చెయ్యాల్సింది గాని ఏమీ ఉండదు. నిత్యావస్థ ఎలాగూ ఉండనే ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, దాన్ని ప్రకాశింపచేయడానికి మనం చేయాల్సిన పనేమీ లేదు కదా. స్వాభావికంగానే అక్కడ ప్రకాశముంది, అది స్వయంగానే ప్రకాశవంతమైనది. కాని దానిపైన దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నట్లయితే అక్కడ సూర్యుడు ఉన్నట్లు కూడా అనిపించదు. సూర్యుడు ఉన్నాడు, ప్రకాశిస్తూనే ఉన్నాడు, కాని ఈ దట్టమైన నల్లమేఘాలు కప్పి ఉన్నంతవరకు మనం సూర్యుణ్ణి చూడలేము కదా. సూర్యుణ్ణి చూడాలనుకుంటే ఆ మేఘాలు దూరమైపోవాలి. అవి ఎంతెంత ఎక్కువగా దూరమవుతూ పోతాయో అంతంత వెలుతురు వస్తుంటుంది. అన్ని మేఘాలు తొలగిపోయినప్పుడు ఒక్కసారిగా వెలుతురు తనంతట తానే ప్రకటితమవుతుంది. అందువల్ల ఎంతెంత చీకటి మనలో అలముకొని ఉందో, ఎన్నెన్ని వికారాలు గూడుగట్టుకొని ఉన్నాయో వాటిని ఎలా దూరం చేయాలన్నదే మన పని. కావున దీన్నే మనం ధ్యానం చేయాలి. మేఘాలు కమ్ముకొని ఉన్నప్పుడు వాటి వెనుక ప్రకాశవంతమైన సూర్యుడెవరో ఉన్నారని ఊహించుకుంటూ కల్పించుకుంటూ పోతే ప్రయోజనమేముంది? ఆ మేఘాలు దూరం కానంత వరకు సూర్యుడు మనకు కనబడడు. అందువల్ల దట్టమైన వికారాలు మనలో ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఆ వికారవిహీనమైన స్థితి సాక్షాత్కారం కాదు. ఈ వికారాలను దూరం చేసే పనిని మనం చేస్తున్నాం. ఈ శరీరం పైన ఎంతో ప్రేమ ఉండడం మూలాన దాన్ని మనం పదే పదే చూడడం లేదు సుమా. చూస్తూ చూస్తూ దానిపైన ఆసక్తిని పెంచుకోవడం లేదు. నా శరీరం ఇంత బాగుంది అంత బాగుంది అని పొంగిపోవడం లేదు. కాని పొరపాటున ఈ విధంగా దర్శనం చేసుకోవడం మొదలుపెడితే బంధాలతో బంధించుకునే పనే చేస్తూ కూర్చుంటాం. శరీరాన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు దాని పట్ల రవ్వంత ఆసక్తి కూడా పెంచుకోకండి. అప్పుడు దాని పట్ల ఎంతో లోతుల్లో ఉన్న ఆసక్తి దానికదే ముక్కలు ముక్కలవుతూ పోతుంది, ముక్కలు ముక్కలవుతూ పోతుంది. అలాగే మన చిత్త ప్రపంచం పట్ల కూడా ఆసక్తి పెరగకుండా చూసుకోవాలి. ఈ చిత్తాన్ని ఎందుకు దర్శనం చేసుకుంటూ పోతున్నామంటే దాని పట్ల మనకున్న ఆసక్తిని తెంచివేసుకోవడానికే. మనకు శరీరం పట్ల చిత్తం పట్ల ఉన్న ఆసక్తి తెగిపోతేనే ఈ రెండింటికీ పైన స్థితిని చేరుకోగలుగుతాం. ఆ స్థితి నిజంగానే ఉంది. ఏ స్థితి నిత్యమో, శాశ్వతమో, ధ్రువమో, మార్పు చెందనిదో, అమృతమో, ఆ స్థితే లేకపోతే మన ఈ శ్రమకు అర్థమే ఉండదు. ఆ స్థితి ఊహాజనితమైంది కాదు, నిజంగానే ఉంది. ఆ స్థితే లేకపోతే మనం వికారాలన్నింటినీ వదిలించుకున్నా కూడా అనిత్యమే కదా ఉంటుంది, ఎన్నటికీ లభించదు. వికారాలన్నింటినీ వదిలించుకుంటే నిత్యం తప్పక లభిస్తుంది. కాని వికారాల నిర్మూలన జరగకుండానే నాకు ఆ నిత్యమైన ధ్రువమైన స్థితి లభిస్తుందనుకుంటే, ముక్తి లభిస్తుందనుకుంటే ఇది భ్రమే అవుతుంది. కాని ఇటువంటి భ్రమ ఎంతో ఇష్టమైందిగా ఉంటుంది. వికారాలను తొలగించుకోవడం సులభమైన పని కాదు, అది ఎంతో పరిశ్రమతో కూడిన పని. దానికోసం మొదట వికారాలను తయారు చేసుకునే మన అలవాటును ఆపు చేసుకోవాల్సి ఉంటుంది. అది సులభమైన పని కాదు. ఒక్క శిబిరం చేసిన వారికైనా, 10 శిబిరాలు చేసిన వారికైనా ఇది ఎంతో కష్టమైన పని అని తెలుసు. కూడబెట్టుకున్న పాత వికారాలన్నింటినీ తొలగించుకోవడం ఎంతో కష్టమైన పని. అంత కష్టమైన పని చేయాలా అని తలచుకుంటేనే భయమేస్తుంది. కాని అరే, నీలో ఎన్ని వికారాలున్నా సరే ఆ పరమాత్ముడి పేరు, ఆ అల్లామియా పేరు తలుచుకున్నావంటే చాలు. భజనలు చేస్తే చాలు, ఆయన సంతోషపడి నిన్ను ముక్తుని చేస్తాడని ఎవరైనా చెవిలో ఊదారంటే చాలు, ఇక గంతులేస్తాం, ఎంతో సంతోషపడతాం. ఈ కష్టమంతా మనకెందుకు బాబు? మనలో ఎన్ని వికారాలున్నా ముక్తులం కాగలిగే చిట్కా మన దగ్గరుంటే ఈ కష్టమంతా మనకెందుకు? ఈ జంజాటమంతా మనకెందుకు? ఇది ఎంతో సులభం, చౌకబేరం. ఎవరైనా వచ్చి అరే నీలో ఎన్ని వికారాలున్నా సరే ఈ గంగలో ఒక్క మునక వేస్తే చాలు, అన్ని తుడిచిపెట్టుకపోతాయి ఒక్క మునక వెయ్యి అని చెప్పారనుకోండి. ఫలానా దేవాలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణలు చేస్తే నీ పాపం పరిహారమవుతుందని, లేక ఫలానా తీర్థయాత్ర చేస్తే నీ పాపమంతా తుడిచిపెట్టుకపోతుందని చెప్పారనుకోండి, ఎంతో బాగుంటుంది. అంతా భలే చౌకబేరం కదా. కానీ బాబూ, ఈ మాటలు బాగుంటే బాగుండొచ్చు, కానీ అబద్ధం అబద్ధమే, అంతా అబద్ధమే, అంతా బూటకమే, అది జరిగే పని కాదు. అయినా వీటిలో దేనినో ఒక దానిని చేసి చూడండి. ఏదో ఒక నదిలో మునక వేసి చూడండి. ఆ నీళ్లు మురికిగా ఉంటే వాటి వల్ల మన శరీరమే సరిగ్గా శుభ్రం కాదు కదా, ఇక మనస్సేం శుభ్రపడుతుంది చెప్పండి. ఇదంతా భ్రమ. ఇంతకన్నా మోసపు మాటలు ఏముంటాయి? ఎక్కడి చిక్కులు తెచ్చిపెట్టుకున్నాం? ఏ దేవుణ్ణో, దేవతనో, ఈశ్వరుణ్ణో కీర్తన చేస్తే, వారిని ప్రశంసలతో ముంచెత్తితే వారు మనను ఈ భవసాగరంలోని దుఃఖాలన్నింటి నుండి దూరం చేస్తారా? ఎన్నెన్నో చిక్కులు మనకున్నాయి. ప్రపంచంలోని అశాంతంతా మనలోనే ఉంది. వీటిలో దేన్ని చేసినా కూడా మనం అశాంతి నుండి బయటపడలేకపోతున్నాం. ఇది మోసమే కదా. తన పేరంటే అంత ఇష్టపడే ఆ దేవత ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఆ పరమేశ్వరుడు ఎవరు? అరే, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ వ్యక్తికి తన పేరు వినడం వల్ల అంత ఇష్టమా? అతనికి తన పేరంటే అంత ఇష్టమైతే అలాంటివారనే సృష్టించుకొని ఉండొచ్చు కదా. పుట్టిన వెంటనే తన పేరునే జపిస్తూ, చనిపోయేటప్పుడు తన పేరునే జపిస్తూ, బ్రతికున్నంతకాలం తన పేరునే జపిస్తూ ఉండే ప్రాణులను సృష్టించుకోవచ్చును కదా. ఇన్నిన్ని ప్రాణులను సృష్టించాను, అవన్నీ నా పేరు జపిస్తున్నాయని ఎంతో సంతోషంతో హాయిగా కూర్చొని ఆయన సంతోషపడుతుంటాడా? నా అంత గొప్పవాడెవరని పొంగిపోతుంటాడా? అలాంటి పిచ్చి సంతోషమే కావాలనుకున్నవాడు అలాంటి ప్రాణులనే సృష్టించుకునేవాడు కదా. అరే, ఏమైంది మనకు? ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టుకున్నాం, ఇలా కూడా మనం ఆలోచించలేకపోతున్నాం కదా. ఈ చౌకబేరం మనకెంతో ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి మాటలు ఎవరైనా చెబితే ఇది నిజంగా జరుగుతుందా అన్న ఆలోచన కూడా మనకుండదు. ఇవన్నీ పనికిరాని మాటలు, మోసపు మాటలు. మనలో రాగం పుట్టించుకుంటూనే పోతున్నాం, ద్వేషం పుట్టించుకుంటూనే పోతున్నాం, కోపం జనింపజేసుకుంటూనే పోతున్నాం, అహంకారం పుట్టించుకుంటూనే ఉన్నాం, వ్యాకులపడుతున్నాం. ఈ పరిస్థితిని ఏమాత్రం మార్పు చేసుకోకుండా ఈయన వల్ల ఇది జరుగుతుంది, ఆయన వల్ల అది జరుగుతుంది అని గొంతమ్మ కోరికలు కోరుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనమేముంది? ఈ దయనీయ పరిస్థితులను మనకు మనమే తయారు చేసుకున్నామని, వీటి నుండి మనమే బయటపడాలని సాధకుడు తెలుసుకోవాలి. ఇది అవిద్య, మోహం, అజ్ఞానమని గ్రహించడానికి మనకు ఇష్టముండదు. ప్రతి వ్యక్తికి తనలో కలత ఉందని తెలుసు, కాని దాని కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఈ వ్యాకులతను పోగొట్టుకోవడానికి ప్రయత్నించడు. ఈ ప్రయత్నమే చేయకపోతే అతడు దురదృష్టవంతుడే కదా. ఈ దురదృష్టాన్నిండి బయటపడే పని తనకు తానే చేయాలి. వికారాలు జనింపజేసుకుంటున్నంతవరకు వ్యాకులత తప్పదు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా దీని నుండి మనను రక్షించలేదు, ఏ శక్తి కూడా దీని నుండి ముక్తినివ్వలేదు, అశాంతి నుండి ముక్తినివ్వలేదు. ఈ పని స్వయంగా మనమే చేసుకోవాలి. అశాంతిని మనమే పుట్టించుకున్నాం, వ్యాకులతను మనమే కలుగజేసుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు వికారాలు పుట్టించుకుంటామో అప్పుడప్పుడు మనకు వ్యాకులత తప్పదు. ఏ అవిద్య మనలో వ్యాకులతను కలగజేస్తుందో ఆ అజ్ఞానావస్థ నుండి, ఆ అబోధావస్థ నుండి మనకు మనమే బయటపడాలి. అయితే మనలో వికారాలు జనించకుండా ఎలా ఆపగలుగుతాం? రెండు రకాలైన వికారాలున్నాయి, రాగాత్మక వికారాలు, ద్వేషాత్మక వికారాలు. ఈ రెంటికీ రెండు వికారాలే. రాగాత్మక వికారాలంటే మనకు ఇష్టమైన వాటిని సంపాదించుకోవడంలో, కాపాడుకోవడంలో, వృద్ధి చేసుకోవడంలో మునిగిపోవడం. వాటి పట్ల ఎంతో కోరిక ఉంటుంది. అవే రాగాత్మక వికారాలని అంటారు. ఏవైతే అప్రియమైనవో వాటిని వదిలించుకోవడానికి తాపత్రయపడటమే ద్వేషాత్మక వికారాలు. ద్వేషం, కోపం మనస్సులో తలెత్తినప్పుడు ప్రజలు మామూలుగా వ్యాకులత పడుతూనే ఉంటారు. కాని తాము వ్యాకులత పడుతున్నామని తెలుసుకోలేరు. కొత్తగా శిబిరానికి వచ్చిన సాధకులు రాగం, ద్వేషం, దుర్భామనల వంటి వికారాలు తలెత్తిన వెంటనే వ్యాకులత పడుతున్నామని తొందరగా గ్రహించగలుగుతారు. సాధనలోని మొదటి అడుగుతోనే ఈ విషయం అర్థమవుతుంది. రాగంలో ఎలాంటి వ్యాకులత ఉందో తెలుస్తుంది. ఏ వస్తువైనా బాగుందని అనిపిస్తే అది కావాలన్న ఆశ జనిస్తుంది, లోభం జనిస్తుంది. దానికోసం ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అన్న కోరిక జనిస్తుంది. కాని పూర్తిగా కొత్త సాధకులైన వారు ఇందులో వ్యాకులత ఉందని కూడా గ్రహించలేరు. కాని కొంచెం లోతుల్లో పనిచేసే సాధకులు తాము కలత చెందుతున్నామని తెలుసుకోగలుగుతారు. తమలో రాగం జనింపజేసుకున్న వెంటనే, లోభం పుట్టించుకున్న వెంటనే, వాంచ కలిగించుకున్న వెంటనే కలత చెందుతున్నామని తెలుసుకోగలుగుతారు. ఇష్టం లేని దానిపైన కోపం, ద్వేషం, దుర్భావన రగులుతుండడం వల్ల వ్యాకులపడుతున్నాను అంటే నాకు ఇష్టమైన వాటి పట్ల నేను రాగాన్ని పెంచుకుంటున్నానని అర్థమవుతుంది. ఇష్టమైన వాటి పట్ల నాకు ఎంతో రాగముంది, ఎంతో ఆసక్తి ఉంది. నాకు ఇష్టమైంది జరిగే తీరాలి, నాకు ఇష్టమైంది జరిగే తీరాలి అనే ఆసక్తి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇష్టమైన వాటి పట్ల ఎంతో లోతైన ఆసక్తి ఉంటుందో, ఇష్టం లేని వాటి పట్ల అంత ద్వేషమూ ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. ఇది కావాలి, అది కావాలి అని ఎంతెంత లోతైన రాగముంటుందో, దానికి విపరీతమైన పరిస్థితులలో అంతంత ద్వేషమూ ఉంటుంది. ఎలాంటి ద్వేషం మూలంగా వ్యాకుల పడుతున్నావో దానికి మూలకారణం రాగమేనని స్పష్టంగా తెలిసివస్తుంది. ఇష్టమైన వాటి పట్ల రాగం పెరుగుతుంది, కాబట్టి ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం పెరుగుతుంది. ఇష్టమైన వాటి పట్ల రాగాన్ని పెంచుకోవడం మానేస్తే ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం జనించడం దానికదే ఆగిపోతుంది. ఈ రాగము, ద్వేషము రెండూ మనకు హానిచేసేవే, అపాయకరమే. అయితే ఇవి ఎందుకు జనిస్తున్నాయి? ఇష్టమైన వాటి పట్ల రాగం ఎందుకు జనిస్తుంది? ఇష్టమైనదని మనం దేనిని అంటున్నాం? పైపైన చూస్తే ఈ విధంగా అర్థమవుతుంది. చెవి వద్దకు వచ్చిన శబ్దమేదో బాగుందని అనిపిస్తే మనస్సు దాన్ని ఇష్టపడుతుందని అనుకుంటాం. ఎవరో మనల్ని పొగుడుతున్నారు, ఎవరో మనకు నమస్కారం చేశారు, మనల్ని చాలా మంచివారు, చాలా మంచివారని పొగుడుతున్నారు. అలాగే ఏదో రూపం కంటబడినప్పుడు చాలా నచ్చింది, ఆ రూపాన్ని మళ్లీ మళ్లీ చూడాలని అనిపించింది. ఈ రూపం, ఈ ఆకృతి మనస్సుకు ఎంతో నచ్చింది. అలాగే ముక్కుకు ఏదో వాసన తగిలింది, ఎంతో పరిమళ సుగంధ వాసన, చాలా చక్కని సువాసన, ఎంతో నచ్చింది, ఎంతో నచ్చింది. అది కావాలి, కావాలి అని అనిపిస్తుంది. అందువల్ల అది ఎంతో ఇష్టమైంది. అలాగే నాలుకకు తగిలిన రుచి ఎంతో బాగుంది, అది కావాలి, కావాలని అనిపిస్తుంది. అంటే అది మనస్సుకు ఇష్టమైనదని అర్థం. శరీరానికి ఏదో స్పర్శ తగిలింది, అది మంచిదనిపించింది, మళ్లీ మళ్లీ ఆ స్పర్శ కలగాలని అనిపిస్తుంది. ఇలా ఐదు శరీరేంద్రియాలు పనిచేస్తున్నాయి. కాని వీటన్నింటికి పైన ఆరో ఇంద్రియమైన మనస్సు పనిచేస్తుంది. మనస్సు తనకు తానే ఒక ఇంద్రియం. 5 ఇంద్రియాలు ఇంతకుముందు ఏ ఏ అనుభవాలు పొందాయో, ఏ శబ్దాన్ని విన్నప్పుడు మనకు నచ్చిందో, ఏ రూపాన్ని చూసినప్పుడు మనకు నచ్చిందో, నాలుకకు ఏ రుచి తగిలినప్పుడు మనకు నచ్చిందో, ముక్కుకు ఏ వాసన తగిలినప్పుడు మనకు నచ్చిందో, ఏది చర్మాన్ని స్పృశించినప్పుడు మనకు నచ్చిందో, ఈ 5 ఇంద్రియాల అనుభూతులలో ఏది మనసుకు నచ్చుతుందో దాన్ని మనస్సు నెమరువేసుకుంటుంది. ఏ ఇష్టమైన రూపం కంటికి కనిపించిందో, ఏ శబ్దం చెవికి ఇంపుగా అనిపించిందో, అవన్నీ మళ్లీ కావాలి, మళ్లీ మళ్లీ కావాలని మనస్సు కోరుకుంటుంది. అంటే ఈ 6 ఇంద్రియం పనిచేయడం మొదలుపెట్టింది. ఇష్టమైన వాటిని ఊహించుకోవడం, వాటి పట్ల ఆసక్తిని పెంచుకోవడం ప్రారంభించింది. ఈ 6 ద్వారాలకు ఏ ఏ ఇష్టమైన విషయాలతో స్పర్శ కలిగిందో, అవి మనస్సుకు ఇష్టమైనప్పుడు అవి కావాలని మనస్సు కోరుకుంటుంది. వీటికి విరుద్ధంగా ఏది జరిగినా సరే మనస్సు ఇష్టపడదు, వాటి పట్ల ద్వేషం పెంచుకుంటుంది. ఇలా ఈ విషయాన్ని పైపైన అర్థం చేసుకోవచ్చు. కాని విషయాన్ని పైపైన అర్థం చేసుకున్నంత మాత్రాన వికారాలు వదిలిపోవు. వాటి మూలాల వరకు చేరుకొని నిర్మూలించడానికే మనం విపశ్యన చేస్తున్నాం. ఈ శరీరం లోపల ఎందుకు చూస్తున్నామంటే, దాన్ని చూస్తూ చూస్తూ పోతే ఈ ప్రపంచమంతా అర్థమవుతూ వస్తుంది. చెవికి ఏదో శబ్దం తగిలిందనుకుందాం. సాధన చేస్తూ చేస్తూ పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో సాధకుడు అర్థం చేసుకోగలుగుతాడు. చెవిని ఏదో ఒక శబ్దం తాకినప్పుడు శ్రవణేంద్రియము మేల్కొంటుంది, శ్రవణ విజ్ఞానము జాగృతమవుతుంది. వినే శక్తిగల మనస్సులోని ఒక భాగం మేల్కొంటుంది. చెవితో వినడమే ఈ విజ్ఞానం యొక్క పని. ఆ విజ్ఞానం కంటితో చూసే పని చేయలేదు. కంటితో చూసే పనిని మరొక విజ్ఞానం చేస్తుంది. దానిని చక్షు విజ్ఞానం అన్నారు. చక్షు విజ్ఞానం వినే పనిని చేయలేదు. శ్రోత విజ్ఞానం చూసే పని చేయలేదు. దానికి సంబంధించిన విషయం చెవిని తాకినప్పుడు శ్రోత విజ్ఞానం మేల్కొంటుంది. కంటికి ఏదో రూపం తాకినప్పుడు చక్షు విజ్ఞానం మేల్కొంటుంది. అలాగే ఆ ఇంద్రియాలను వాటికి సంబంధించిన విషయాలు తాకినప్పుడు, ఉదాహరణకు నాసికా విజ్ఞానం, రుచి విజ్ఞానం, చర్మ విజ్ఞానం మేల్కొంటాయి. ఆ ఇంద్రియం వద్ద ఏదో జరుగుతుందని మాత్రమే ఆ విజ్ఞానం తెలియపరుస్తుంది. నా ఈ ఫలానా ద్వారం వద్ద ఏదో జరుగుతుందని మాత్రమే తెలుపగలుగుతుంది. చెవి దగ్గర లోతులో పనిచేసినప్పుడు అక్కడ తరంగాలే తరంగాలుండడం చక్కగా గమనిస్తాం. పని మొదలుపెట్టినప్పుడు స్థూల స్థూల సంవేదనలే ఉంటాయి. కాస్త సమయం గడిచిన తర్వాత వాటికవే కరుగుతూ పోతాయి. ఒకవేళ సాధకుడు, అరే నాకు స్థూల సంవేదనలే ఎందుకొస్తున్నాయి, సూక్ష్మ సంవేదనలు ఎందుకు రావడం లేదని కంగారు పడితే, సూక్ష్మ సంవేదనలు ఇక రావు. సూక్ష్మ సంవేదనల పట్ల రాగం, స్థూల సంవేదనల పట్ల ద్వేషం పెంచుకుంటూ పోతాడు. కాబట్టి ఇలా జరుగుతుంది. రాగ విముక్తులం కావాలి, ద్వేష విముక్తులం కావాలి అనే లక్ష్యంతో సాధన మొదలుపెట్టి రాగాన్ని పెంచుకుంటూ పోతున్నాం. సూక్ష్మ సంవేదనల పట్ల రాగాన్ని, స్థూల సంవేదనల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆ వీతరాగస్థితి వైపుకు మనం ఎలా వెళ్ళగలుగుతాం చెప్పండి? కాని ఏ సంవేదనలొస్తే వాటినే చూద్దాం, స్థూలమైనవి వస్తే వాటినే చూద్దాం, సూక్ష్మమైనవి వస్తే వాటినే చూద్దాం అని ఏ సాధకుడు అర్థం చేసుకొని పనిచేయడం మొదలు పెడతాడో, అతడు ఎప్పుడో ఒకప్పుడు రేపో మాపో పూర్తిగా సూక్ష్మ సంవేదనల గల స్థితికి చేరుకుంటాడు. ఏ శబ్దం అతని చెవికి తగిలినా అతడు అందులో పూర్తిగా తరంగాలనే చూడగలుగుతాడు. తరంగాలను తరంగాలు తాకుతూ కొత్త కొత్త తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. అలాగే కంటి దగ్గర తరంగాలే తరంగాలు. ఏ రూపమైనా కంటికి కనిపించినప్పుడు తరంగాలే తరంగాలు. అలాగే ముక్కుకు వాసన తగిలినప్పుడు తరంగాలు తగులుతున్నట్లు చూస్తాడు. నాలుకకు రుచి తగిలినా, చర్మానికి స్పర్శ కలిగినా తరంగాలే అనుభవంలోకి వస్తాయి. మనస్సులో ఎలాంటి ఆలోచన తలెత్తినా సరే తరంగాలే అనుభవంలోకి వస్తాయి. తరంగాలే తరంగాలు. అయితే ఈ ప్రపంచమంతా ఏమిటి? తరంగాలు తప్ప మరేమీ లేవు. ఆ తరంగాలు ఇంత నిడివిగల తరంగాలైనా కావచ్చు, లేక అంత నిడివిగల తరంగాలైనా కావచ్చు. అవి ఇంత ఎత్తుగల తరంగాలైనా కావచ్చు, అంత ఎత్తుగల తరంగాలైనా కావచ్చు, ఇంత ఫ్రీక్వెన్సీ గల తరంగాలైనా కావచ్చు, లేక అంత ఫ్రీక్వెన్సీ గల తరంగాలైనా కావచ్చు. అలా ఆ తరంగాలు వివిధ రకాలైనవిగా ఉంటాయి. కాని తరంగాలు తరంగాలే, వాటి స్వభావమంతా ఒక్కటే. చెవికి ఒక శబ్దం తాకిందనుకుందాం. ఉదాహరణకు ఒక కంచుగంటను కొట్టామనుకుందాం. ఆ గంటంతా ఎలా తరంగమైపోతుందో అలానే చెవిని తాకిన తరంగాలు కూడా శరీరమంతా వ్యాపిస్తాయి. ఇది మొదట జరిగే సంఘటన. ఆ తరువాత మనస్సు యొక్క రెండవ భాగం తలెత్తి తన పని ప్రారంభిస్తుంది. అరే, చెవికి ఏమాట వినబడింది? ఇది తిట్టురాబాబు అని ఆ భాగం చెబుతుంది, లేక పొగడతరా అని చెబుతుంది. ఈ విధంగా మనస్సులోని రెండవ భాగం చెవి దగ్గరికి వచ్చిన ఆ మాట తనకు మంచిదా కాదా అని విలువ కడుతుంది, మూల్యం కడుతుంది. ఆ మాట తిట్టైనప్పుడు అది ఎంతో చెడ్డదైపోతుంది. ఆ మాటే పొగడతైతే ఎంతో ప్రియమైనదవుతుంది. ఆ మాట తిట్టుమాటైనప్పుడు ఇక ఈ శరీరమంతటా వ్యాపించిన తరంగాలు ఎంతో దుఃఖకరమైపోతాయి, పూర్తిగా దుఃఖపూరితమైన తరంగాలవుతాయి. ఆ మాటే ఒకవేళ పొగడతైతే మనసుకు ఎంతో నచ్చుతుంది, ఇక శరీరమంతటా సుఖకరమైన తరంగాలే వ్యాపిస్తాయి. దీని తరువాత మనస్సులోని ప్రతిక్రియ చేసే భాగం తలెత్తుతుంది. అదే, ఈ సుఖకరమైన తరంగాలు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని రాగపూరిత ప్రతిక్రియ చేయడం మొదలవుతుంది. ఆ తరంగాలే దుఃఖకరమైనవైతే ఇవి వద్దు వద్దు అని ద్వేషపూరిత ప్రతిక్రియ మొదలవుతుంది. అలా శరీరంపైన ఉన్న తరంగాలు సుఖకరమైనవిగానో దుఃఖకరమైనవిగానో అయిన తరువాత ఈ ప్రతిక్రియ మొదలవుతుంది. ఈ విషయాన్ని పైపైనే అర్థం చేసుకోవడం మొదలు పెడితే, ఆ మాట నాకు మంచిదనిపించింది కాబట్టి నేను దానిపైన రాగం జనింపజేసుకుంటున్నానను, లేక ఆ మాట నాకు చెడ్డదనిపించింది కాబట్టి నేను దానిపైన ద్వేషం పుట్టించుకుంటున్నానని అనుకుంటాం. నాకు ఈ రూపం నచ్చింది కాబట్టి నేను దీనిపై రాగం పెంచుకుంటున్నానను, ఈ రుచి నచ్చింది కాబట్టి ఈ రుచిపై రాగం పెంచుకుంటున్నానను అనుకుంటాం. కానీ ఉన్న యథార్థమేమిటంటే నేను నా శరీరంపైన కలుగుతున్న సంవేదన పట్ల రాగాన్ని పెంచుకుంటున్నాను, లేక నా శరీరంపైన కలుగుతున్న సంవేదన పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నాను. అలా బాహ్య ప్రపంచంలోని ఏ విషయాలమ్మన తనకు సంబంధించిన ఇంద్రియాన్ని తాకిందో దానికి మనలో రాగప్రతిక్రియో లేక ద్వేషప్రతిక్రియో జనించడానికి మధ్యనున్న ఈ లింకును మనం మరిచిపోతున్నాం. ఈ రెండు సంఘటనలకు మధ్యన శరీరంపైన కలుగుతున్న ఈ సుఖకరమైన సూక్ష్మ సంవేదన లింకును, దుఃఖకరమైన స్థూల సంవేదన లింకును మరిచిపోతున్నాం. సమ్యక్ సంబుద్ధుడు. సమ్యక్ సంబుద్ధుడైన వ్యక్తి ఈ విషయాన్ని ముక్కలు ముక్కలు చేసి, పోగుపోగును విడదీసి చూసి దాన్ని లోతుల వరకు అర్థం చేసుకుని ప్రజలకు నేర్పిస్తాడు. అలా చేయగలుగుతాడు కనుకనే అతడు సమ్యక్ సంబుద్ధుడయ్యాడు. ఏ మాటనైనా విన్నప్పుడు మనలో రాగమో ద్వేషమో జనిస్తుంటుంది. లేదు బాబు, నేను ఏ మాట విన్నా కూడా రాగాన్ని పెంచుకోకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు అనుకుంటూ ఉంటాం. కాని మనస్సులోని పైపై భాగం మాత్రమే ఇలా అనుకుంటూ ఉంటుంది. మనస్సులోని ఈ పైపై భాగాన్ని మనం పరిత చిత్తమని, పరిమిత చిత్తమని, చిన్న చిత్తమని పిలుస్తుంటాం. అరే, ఎవరైనా తిట్టినా మనం సమతలో ఉండాలి, పొగడినా మనం సమతలో ఉండాలని ఈ పరిత చిత్తానికి బుద్ధి చెబుతుంటుంది. ఇలా అనుకుంటున్నప్పుడు మనస్సులోని ఒక భాగం బాగుపడుతుంది. అది మంచిదే, కాని ఇది మనస్సులోని ఒక చిన్న భాగం మాత్రమే, అతి చిన్న భాగం మాత్రమే. మనస్సులోని పెద్దభాగం, చాలా పెద్దభాగం ఈ బుద్ధి చెప్పే మాటను విననే వినదు, కొంచెం కూడా వినదు, 1001000 సార్లు మొత్తుకున్నా వినదు. అది ఎంతో అంధకారబంధురమైనది. అది కేవలం సంవేదనల మాటే వింటుంది. శరీరంపైన సుగద సంవేదనలు కలిగినప్పుడు రాగ ప్రతిక్రియ చేస్తుంటుంది. అరే ఇది పొగడ్తరా, దీనితో మనకేం పని, దీనిపై రాగం పెంచుకోవడం ఎందుకు, ఎవరో మనను తిడుతున్నారు, తిడితే తిట్టని, దానితో మనకేం పని, దాని పట్ల ద్వేషాన్నెందుకు పెంచుకోవాలి అని మనం పైపై బుద్ధికి 1001000 సార్లు చెబుతూనే ఉంటుంది. అలా మన మనస్సును బాగుచేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాని మనస్సు యొక్క మిగిలిన భాగమంతా సంవేదనలతోనే కలిసి ఉంటుంది. ఇది పొగడ్త, చాలా బాగుంది అని మనస్సులోని ఒక భాగం చెప్పిన వెంటనే శరీరానికి తాకిన తరంగాలు సుఖకరమై పోతాయి. ఈ సుఖద సంవేదనల పట్ల మనస్సు రాగాన్ని పెంచుకోవడం మొదలవుతుంది. అలాగే మనస్సులోని ఒక భాగం అరే ఇది తిట్టుబాబు, మనకు మంచిది కాదు అని చెప్పిన వెంటనే దుఃఖద సంవేదనలు మొదలై మనస్సులోని ఈ పెద్ద భాగంలో ద్వేషం పెరగడం మొదలవుతుంది. అలా ఈ పెద్ద భాగం రాగాన్ని ద్వేషాన్ని పెంచుకుంటూనే పోతుంది. కాని మన పైపై బుద్ధితో రాగం పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోకూడదు, ఎవరైనా తిట్టినా సరే ద్వేషం పెంచుకోకూడదు, ఎవరైనా పొగిడినా కూడా రాగం పెంచుకోకూడదు అని నీతిబోధలు ఒల్లుస్తూనే ఉంటాం. మనస్సు యొక్క ఈ చిన్న భాగాన్ని ఎవరైనా బాగుపరుచుకుంటే బాగుపరుచుకోనియండి, అది మంచిదే. కాని ఈ పైపై చిన్న భాగాన్ని బాగుపరుచుకున్నంత మాత్రాన గొప్ప ప్రయోజనముండదని మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవారు చెబుతారు. ఆ పైపై చిన్న భాగాన్ని వాటి లోతుల వరకు తీసుకువెళ్ళాలి. రాగం ఎక్కడ పుడుతుందో అంత లోతులకెళ్ళి దానిని ఆపుచేయాల్సి ఉంటుందని వారు చెబుతారు. ఈ రాగం యొక్క ప్రవాహం మన అంతర్మనస్సులో ప్రవహిస్తూనే పోతుంది. ద్వేషం యొక్క ప్రవాహం మన అంతర్మనస్సులో ప్రవహిస్తూనే పోతుంది. పైపైన మాత్రమే చూస్తే మనలో రాగం లేనే లేదనిపిస్తుంది, బొత్తిగా లేదనిపిస్తుంది. అలాగే నాలో కొంచెం కూడా ద్వేషం లేదనిపిస్తుంది. నన్ను చూడండి, నాకు కోపమే లేదు అని అనుకుంటాం. నాలో ఏ కోరిక లేదు, నేను ముక్తుడనయ్యాను, నా మనస్సు ఎంతో నిర్మలంగా ఉందని అనుకుంటూ ఉంటాం. కాని లోపలికి వెళ్ళి చూస్తే గాని సరిగ్గా అర్థం కాదు. అక్కడ ప్రతి క్షణము రాగప్రవాహం ఉంటుంది, ద్వేషప్రవాహం ఉంటుంది. అది ఆగనే ఆగదు. దీనినే ఆశ్రవమన్నారు. ఆగకుండా కారుతూ పోయేదానిని ఆశ్రవమంటారు. దీనిని ఒక ఉదాహరణతో పోల్చవచ్చు. ఒక పుండు ఉందనుకుందాం, రాచపుండు ఉందనుకుందాం. దానిలోని చీము రక్తము కారుతూనే ఉంటుంది, ఆగనే ఆగదు. అలాగే రాగద్వేషాలు కూడా అవి అంతర్మనస్సులో ప్రవహిస్తూనే ఉంటాయి, ఆగవు. ఈ అర్థంలోనే వాటిని ఆశ్రవాలన్నారు. ఆశ్రవమంటే మరో అర్థం కూడా ఉంది. మత్తు లేక నిషాను కూడా ఆశ్రవమన్నారు. ఉదాహరణకు ద్రాక్షాశ్రవాన్ని తీసుకుందాం. ద్రాక్షతో ఒక రకమైన సారా తయారవుతుంది, ద్రాక్షాశ్రవము తయారవుతుంది. దాన్ని సేవిస్తే ఉల్లాసకరమైన మత్తు కలుగుతుంది. అలాగే రాగానికి కూడా ఒక ఉల్లాసమైన మత్తు ఉంటుంది, నిషా ఉంటుంది. ద్వేషానికి కూడా ఒక రకమైన మత్తు ఉంటుంది. ఆ మత్తుకు అలవాటు పడిపోతాం. అలాంటి మత్తులో పడినవానికి తాను మత్తులో ఉన్నానని కూడా తెలియదు. అలా తెలుసుకోకుండా తన హాని తానే చేసుకుంటూ ఉంటాడు. రాగము యొక్క సుఖాన్ని అనుభవిస్తున్న మన మనస్సు తాను చెడు పని చేస్తున్నానని తెలుసుకోలేదు. అది మత్తులో ఉంటుంది. రాగాన్ని పుట్టించుకోవడం దానికొక వ్యసనంలా తయారైంది, ద్వేషాన్ని పుట్టించుకోవడం దానికి ఒక వ్యసనంలా తయారైంది. అయితే ఈ ఆశ్రవాన్ని మనం ఎలా ఆపుచేయగలుగుతాం? ఎప్పటి వరకు ఈ ఆశ్రవం ఆగిపోదో, పుండు నుండి చీము కారణం ఆగిపోదో, దాన్ని ఆపుచేయడం రాలేదో, అప్పటి వరకు మనకు ముక్తి ఉండదు. ఏ రాగపు మత్తు మనకు ఎక్కుతుందో, ఏ ద్వేషపు మత్తు ఎక్కుతుందో దాన్ని ఆపివేయడం రాకపోతే మనకు ముక్తి లభించదు. ఎన్నెన్ని ప్రవచనాలు వింటున్నా, ఎంతెంత పుస్తక జ్ఞానం ఉన్నా, బుద్ధితో మనం ఎన్నెన్ని కసరత్తులూ చేస్తున్నా, శరీరాన్ని కష్టపెట్టి ఎన్నెన్ని ఉపవాసాలు చేస్తున్నా, మత సంబంధమైన కర్మకాండలు, పూజలు, వ్రతాలు ఎన్నెన్ని చేస్తున్నా సరే ఆ ఆశ్రవాన్ని ఆపలేము. ఆ ఆశ్రవము, ఆ ప్రవాహము ఎక్కడ ఉందో అంత లోతుల వరకు చేరుకోకపోతే దాన్ని ఎలా దూరం చేయగలుగుతాం? ఆ మత్తు ఎక్కడ ఎక్కుతుందో అంతవరకు చేరుకోకపోతే దాన్ని ఎలా దూరం చేయగలుగుతాం? ఇందుకోసమే మనం శరీరంపై కలుగుతున్న సంవేదనలను గమనించే అభ్యాసం చేస్తున్నాం. ఈ అభ్యాసాన్ని ఎందుకు చేస్తున్నామో మొదట మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఇతరులకు వివరంగా చెప్పగలుగుతాం. రాగం యొక్క ప్రతిక్రియ ఎక్కడ మొదలవుతుందో, ద్వేషం యొక్క ప్రతిక్రియ ఎక్కడ మొదలవుతుందో, ప్రతి ఆశ్రయము ఎక్కడ మొదలవుతుందో, అన్ని రకాలైన మత్తులు ఎక్కడ మొదలవుతున్నాయో మనం అంత లోతుల వరకు చేరుకొని వాటిని ఆపుచేయాలి. ఇందుకోసమే శరీరంపైన కలుగుతుండే సంవేదనను తెలుసుకోవడం అత్యంత అవసరం. ఇలా సంవేదనలను తెలుసుకునే సమర్థత ఎవరిలో ఎంతెంతగా అభివృద్ధి చెందుతూ పోతుందో వారిలో విపశ్యన యొక్క ఒక అంగము బలపడుతూ పోతుంది. విపశ్యనలోని ఈ భాగం బలపడుతూ పోతుంది. ఈ అంగాన్ని స్మృతి అనిగాని, ఎరుక అనిగాని, అప్రమత్తత అనిగాని పిలవచ్చు. ఈ అంగము బలోపేతమైన వ్యక్తి అప్రమత్తంగా ఉంటాడు, ఎంతో సంవేదనాశీలుడై ఉంటాడు. శరీరంలో ఎక్కడ ఏది జరిగినా తెలుసుకుంటూ ఉంటాడు. కాని ఇది విపశ్యనలో ఒక అంగం మాత్రమే. ఇదే కాక మరొక మహత్వపూర్ణమైన అంగముంది. బండికి ఉన్న రెండు చక్రాలు ఒకేలా ఉండాలి. ఒకటి పెద్దదిగా, రెండవది చిన్నదిగా ఉంటే బండి ముందుకు పోలేదు, అక్కడే చుట్టుచుట్లు తిరుగుతూ ఉంటుంది. ఒక చక్రం బలంగానూ మరోది బలహీనంగానూ ఉంటే అది విరిగిపోతుంది, బండి ముందుకు సాగదు. రెండూ సరిసమానంగా ఉండాలి, రెండూ సరిసమాన బలం కలిగి ఉండాలి. రెండూ సరిసమానమైన కొలతలు, సరిసమానమైన బలాలు కలిగి ఉన్నప్పుడే బండి ముందుకు పోగలుగుతుంది. అలా ఒకవైపు సంవేదనలను తెలుసుకోగలిగే పక్షం బలపడాలి, శరీరం మీద కలిగే సంవేదనలను తెలుసుకునే భాగం బలోపేతం కావాలి, ఏది జరుగుతున్నా దాన్ని తెలుసుకోగలగాలి. బాధాకరంగా ఉంటే బాధాకరంగా ఉందని, సుఖకరంగా ఉంటే సుఖకరంగా ఉందని, స్థూలంగా ఉంటే స్థూలంగా ఉందని, సూక్ష్మమైనవిగా ఉంటే సూక్ష్మమైనవిగా ఉన్నాయని తెలుసుకోగలుగుతూ ఉండాలి. ఇక విపశ్యనలోని రెండో పక్షాన్ని తీసుకుందాం. మనస్సు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. అరే చూడు, ఇది శాశ్వతంగా ఉంటుందా? అది చూస్తూ చూస్తూ పోతే అది మారిపోతూ సమాప్తమైపోవడం చూస్తారు. చూడు, ఇది అనిత్యం, అనిత్యమని తెలుసుకుంటూ తెలుసుకుంటూ సమతాభావంతో పుష్టి చెందాలి. అప్పుడే మన స్వభావంలో నిజమైన మార్పు వస్తుంది. ఈ విషయాన్ని పదే పదే తెలియజేస్తున్నా సరే చాలామంది సాధకులు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. అది ఒక చెవి నుండి లోపలికెళ్ళి రెండవ చెవి నుండి బయటికి వెళ్ళిపోతుంది. సంవేదనలతో ఆడుకోవడానికి ఇష్టపడతారు, కాని ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. ధారా ప్రవాహం వస్తే చాలు, శరీరం పులకరించిపోతుంది, ఇక గంతులేయడం మొదలెడతారు. అరే, నా సాధన చాలా బాగా జరుగుతుంది, ఎంతో బాగా జరుగుతుందని గంతులేయడం మొదలెడతారు. చూడు, మూడు శిబిరాల వరకు ధారా ప్రవాహం నాకు రాలేదు, అదిప్పుడొచ్చిందని సంతోషం పట్టలేక గంతులేస్తారు. అరే, నీకు విపశ్యన ఎక్కడమర్థమైంది బాబు? ఇలా ప్రవర్తిస్తున్నావంటే విపశ్యన యొక్క గమ్యం సూక్ష్మ సంవేదనల అనుభూతి కలగడమని అర్థం చేసుకుంటున్నావా? అలాంటి సంవేదనల అనుభూతి కలిగితే పని జరిగినట్లేనా? అరే, నీకేమైంది బాబు? సుఖకరమైన సంవేదనల అనుభూతి కలిగితే చాలు, వాటి పట్ల రాగాన్ని పెంచుకుంటున్నావు. బాధాకరమైన సంవేదనల అనుభూతి కలిగితే ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. ఈరోజు నీకు సుఖకరమైన సంవేదనలు కలుగుతూ ఉన్నాయి, కాని అవి ముందో వెనకో సమాప్తమైపోయి మళ్లీ బాధాకరమైన సంవేదనలు కలగవచ్చు. అప్పుడు వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటావా? ఇలా జరుగుతుంటే నువ్వు రాగాన్ని పోగొట్టుకునే పని ఎక్కడ చేశావు చెప్పు. ద్వేషాన్ని నిర్మూలించుకునే పని ఎక్కడ చేశావు? నువ్వు ఆ పని చేయనేలేదు కదా. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కకుండా పోతుంది. ఈరోజు కూడా నా దగ్గరికి ఒక సాధకుడొచ్చాడు. గురూజీ, నా వీపు వెనుక ఒక భాగంలో బాధ ఉంది కదా, అది ఇంతవరకు పోనేలేదు. ఆ స్థూల సంవేదన ఇంకా అలాగే ఉందని బాధపడుతూ చెప్పాడు. అరే బాబూ, నువ్వు ఎన్నో శిబిరాలు చేశావు, 10 శిబిరాల దాకా చేశావు, ఇంకా ఇంతవరకు నీకు విషయం పూర్తిగా బోధపడలేదా? నువ్వు ఈ బాధనే కదా చూడాల్సింది. ఇంతవరకు నీవు ఈ బాధను అనుభవిస్తూ దాని పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ పోయావు. ఈ బాధను సాక్షిభావంతో ఎలా చూడాలో విపశ్యన నేర్పుతుంది కదా. తటస్థ భావంతో ఎలా చూడాలో నేర్పుతుంది. ఈ క్షణంలోని సత్యం బాధాకర సంవేదన రూపంలో వెల్లడవుతుంది. అరే, ఇది కూడా అనిత్యమే కదా, దీన్ని చెడ్డదని ఎందుకనుకుంటున్నావు? నీ మనస్సులో ఏ మూలనో ఈ బాధ సమాప్తం కావాలన్న కోరిక దాగి ఉందనేది కదా దీనర్థం. ఇక్కడ కూడా ఒక సుఖకరమైన సంవేదనల ప్రవాహం దొరికితేనే సాధన సఫలమైనట్లు అనుకుంటున్నావు కదా. ఇలా చేయడం పిచ్చి పని, పనికి మాలిన పని అని తెలుసుకో. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెబుతున్నా కూడా అర్థం కాదు. ఈ వ్యక్తే ఇంకో శిబిరంలో చేరిన తర్వాత కూడా ఇదే ప్రశ్న వేస్తాడని నాకు తెలుసు. ఏం చేస్తాం, ఈ విద్యే అలాంటిది. భారతదేశాన్నిండి లుప్తమైపోయింది. ఇక్కడంతా ఆనందమార్గమే ఆనందమార్గం. ఎంతో ఆనందముంటుందని, గొప్ప ఆనందం కలుగుతుందని ఇక్కడ సాధన చేస్తుంటారు. గొప్ప ఆనందరసాన్ని ఆస్వాదించడానికి సాధనకు వస్తుంటారు. అరే అమాయకులారా, ఆనందమెక్కడొచ్చింది? ఇదంతా దుఃఖమే. దేన్నైతే ఆనందమని అనుకుంటున్నావో అది నీకు దుఃఖాన్నే కదా మిగిలిస్తుంది. ఎందుకంటే నీవే ఈ ఆనందం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నావు, రాగాన్ని పెంచుకుంటున్నావు. ఈ ఆనందమేది ఎల్లకాలం ఉండేది కాదు కదా. ఒకసారి ఏదో దారాప్రవాహం వస్తుంది, పులకరించిపోతాం. కాని అది శాశ్వతంగా ఉండేది కాదు. ఆ అనుభవం సమాప్తమైతే చాలు, ఇక నీకు ఏడుపే మిగులుతుంది. అలా అది నీ దుఃఖానికి కారణమవుతుంది కదా. ఈ విషయం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కొద్ది కాలం పాటు ఆనందముంటుంది, ఎంతో ఆనందముంటుంది. మనం సినిమాకు వెళ్తుంటాం, అక్కడ మనకేదో బాగా నచ్చుతుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మత్తుపానీయాలు సేవిస్తే ఆనందంగా ఉంటుంది, ఇంకో గ్లాసు వేసుకుందామని అనిపిస్తుంది. అలా అతనికి దానిలోనే ఆనందముంది, సినిమాలో కూడా ఆనందముంటుంది. అలాగే విపశ్యన చేసినవానికి కూడా దారాప్రవాహం వచ్చినప్పుడు ఆనందముంటుంది, ఎంతో ఆనందముంటుంది. కానీ అది ఎల్లకాలము ఉండదని అర్థం చేసుకోడు. ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ చెబుతూనే పోతాం. అంతకన్నా ఏం చేయగలుగుతాం? అర్థం చేసుకోండి, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. 3 రోజుల శిబిరానికి వచ్చారంటే ఈ మార్గం ఆనంద మార్గం కాదని ఇంతకుముందు ఎన్నో మార్లు అర్థం చేసుకునే ఉంటారు. ఇది ముక్తి మార్గము, సమతా మార్గమని అర్థం చేసుకునే ఉంటారు. ఆనందం కావాలని దాని వెనక పడొద్దు. ఆనందం దానంతటదే వస్తుంది. ఎక్కడ కొన్ని వికారాలు దూరమవుతాయో, బాధలు దూరమవుతాయో, అక్కడ ఆనందం తప్పక వస్తుంది. కాని అది అనిత్యమైనదే కాబట్టి అది కూడా నీ దుఃఖానికి కారణమవుతుందని అర్థం చేసుకో. ఇప్పుడు మీకు కలుగుతున్న అనుభవమంతా శరీర చిత్త క్షేత్రాలకు సంబంధించిన అనుభవమే. ఈ శరీర చిత్తాలకు ఆవల నిజమైన ఆనందం ఏదైతే ఉందో ఆ అనుభూతి నీకిప్పుడు లేదు. దాన్ని ఆనందమన్నా సుఖమన్నా లేక మరే పేరుతో పిలుచుకున్నా ఆ అనుభవం నీకిప్పుడు లేదు. ఎప్పటి వరకు ఆ అనుభవం నీకు రాదో అప్పటి వరకు వచ్చే ఆనందానుభూతంతా నీ దుఃఖానికి కారణమవుతుంది. అది దుఃఖానికే కారణమవుతుంది. ఎందుకంటే దానికి ప్రతిక్రియ చేసే అలవాటు నీలో ఉంది. కాబట్టి అది నిన్ను వదిలిపోలేదు. ఇదంతా బాగా అర్థమవుతూ వస్తుంది. మీ మనస్సు లోతుల్లోని సత్యాన్ని మీరు చూస్తూ పోతారు. అప్పుడు ఎన్నెన్నో విషయాలు మీకు వెల్లడవుతాయి. ఈ వికారాల ప్రవాహమేమిటో, ఈ ఆశ్రవాలేమిటో, వేటి స్వభావపు ఉక్కుచట్రంలో మన మనస్సు ఎలా ఇరుక్కుపోయిందో, దాని నుండి ఎలా బయటపడాలో అవన్నీ మీకు వెల్లడవుతాయి. మనం శరీర దర్శనం చేసుకుంటున్నాం, చిత్తదర్శనము చేసుకుంటున్నాం. ఏ సంవేదనలైతే కలుగుతున్నాయో అవి శరీరం పైననే కలుగుతున్నాయి. అందువల్లనే మనం శరీరాన్ని దర్శనం చేసుకుంటున్నాం. శరీరమంతటా ఏమి జరుగుతుందో, ఏమేమి జరుగుతుందో వాటిని చూస్తున్నాం. అయితే వీటినంతా ఎవరు చూస్తున్నారు? ఎవరు అనుభవం పొందుతున్నారు? శరీరం చూడడం లేదు కదా, అది అనుభవించడం లేదు కదా. మనస్సులోని ఏ భాగమైతే దీన్ని తెలుసుకుంటుందో, దీన్ని అర్థం చేసుకుంటుందో, ఏది దీన్ని అనుభవించి ప్రతిక్రియ చేస్తుందో, ఆ భాగము తన గుడ్డితనం మూలంగా ఫలానా అనుభవం ఇష్టమైనదిగా ఉందని, సుఖంగా ఉందని, ఫలానా అనుభవం ఇష్టమైనదిగా లేదని, బాధగా ఉందని, ఆ అనుభవాల పట్ల రాగాన్ని ద్వేషాన్ని జనింపజేసుకుంటూ పోతుంది. అరే, ఈ అనుభవం అనిత్యమైనది అని ఈ తెలుసుకునే భాగమైన సంజ్ఞ అర్థం చేసుకోగలిగితే అప్పుడది ప్రజ్ఞలోకి మారిపోతుంది. రాగాన్ని పెంచుకోవడం మానేస్తుంది, ద్వేషాన్ని పెంచుకోవడం మానేస్తుంది, రాగద్వేషాలు జనించకుండా చూడగలుగుతుంది. ఇది ఎంతో కష్టతరమైన పని. ఈ స్థితికి రావడానికి సమయం పడుతుంది. కాని సాధకుడు ఈ కొంతమాత్రమైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సంవేదన సుఖకరమైనదైనా బాధాకరమైనదైనా అది అనిత్యమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా అర్థం చేసుకుంటూ రాగాన్నిగాని ద్వేషాన్నిగాని పుట్టించుకోకుండా చూసుకోవాలి. 99% రాగాన్ని జనింపజేసుకుంటూ పోతుంటాం, ద్వేషాన్ని జనింపజేసుకుంటూ పోతుంటాం. ఎందుకంటే అది మన పాతాలవాటు. కాని 1% రాగాన్నిగాని ద్వేషాన్నిగాని జనింపజేసుకున్నట్లయితే మనం సాధనలో విజయం సాధించినట్లే. 100 రాగద్వేషాలను పుట్టించుకోకుండా ఉంటే అదే 2 అవుతుంది, అదే 4, 10 అవుతుంది, అదే 20 అవుతుంది, 90 అవుతుంది. అలా జరుగుతూ జరుగుతూ 100 రాగద్వేషాలు జనింపజేయని స్థితిని చేరుతాం. అవి తలెత్తకుండా చేసుకుంటాం. 100 రాగద్వేషాల నుండి కాపాడుకోలేనివాడు తనను తాను ఎలా కాపాడుకోగలుగుతాడు చెప్పండి? మనస్సులోని ఆ లోతుల్లో 1 కాపాడుకోవడం జరిగితే సమత సరైన రీతిలో బలపడుతుందన్నమాట. అంటే ఏ స్థితిలోనైతే ప్రతిక్షణం రాగద్వేషాల ఆశ్రవాలే తయారవుతూ ఉండి ఉన్నాయో ఆ స్థితిలో మనం సమతను ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడు ఆ స్థితి నుండి బయటపడే పనిలో 1 అడుగు వేశాం. 100 1 మనం కాపాడుకోగలిగాం. అది కూడా మనస్సులోని లోతుల్లో కాపాడుకోగలిగాం. పైపై భాగంలోనే కాపాడుకొని మనం అంతటితో ఆగిపోలేదు, లోతుల్లో కాపాడుకోగలిగాం. అలా కాపాడుకోవడం మొదలుపెట్టినప్పుడు మనస్సుకు శరీరానికి ఒకదానితో మరొకదానికి ఎంత అవినాభావ సంబంధముందో తెలియడం మొదలవుతుంది. శరీరంపైన కలుగుతుండే సంవేదనలను చూడడం ఎందుకు మొదలుపెట్టామో తెలిసి వస్తుంది. అలా చూస్తూ చూస్తూ పోతే శరీరాన్ని గురించిన ఎన్నో విషయాలు తెలిసి వస్తాయి. శరీరమంతా పరమాణువులతో తయారైందని, అది కేవలం తరంగమయమేనని, కేవలం చిన్న చిన్న పరమాణువులతో నిర్మాణమైందని తెలిసి వస్తుంది. అయితే ఈ పరమాణువులు ఎలా తయారవుతున్నాయి? దీనికి 2 10 శిబిరాలకు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని గురించి విన్నారు, కొంత మీ అనుభవంతో తెలుసుకున్నారు కూడా. కేవలం ఈ విషయాన్ని గురించి విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, అనుభవంతో తెలుసుకోవాలి. ఈ పూట ఎలాంటి భౌతిక ఆహారాన్ని తీసుకున్నారో, ఎలాంటి భోజనం చేశారో దాని ప్రకారం పరమాణు కణాలు తయారవుతుంటాయి. ఎక్కువగా మసాలాగల భోజనం చేస్తే అగ్నిప్రధానమైన పరమాణువులు ఉత్పన్నమవుతాయి, శరీరంలో మంటలు లేస్తుంటాయి. అలా కాక సద్దన్నం తిన్న రోజున పృథ్వీ ప్రధానమైన పరమాణువులు తయారవుతుంటాయి, ఒళ్లంతా భారంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి పరమాణు కణాలు తయారవుతుంటాయి. ఇదేవిధంగా భౌతిక వాతావరణం కూడా, మన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉంటుందో దాని నుండి కూడా మనం ఆహారం తీసుకుంటాం. బయటి వాతావరణం ఎలాగుంటుందో దాని ప్రకారమే మనలో పరమాణువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. వేడి దేశాలలో ఉండే ప్రజలలో మరొక రకమైన పరమాణువులు తయారవుతుంటాయి. ఋతువులను బట్టి కూడా పరమాణువుల ఉత్పత్తి మారుతుంటుంది. అలా బాహ్య వాతావరణాన్ని బట్టి కూడా పరమాణువులు ఉత్పన్నమవుతుంటాయి. వీటికన్నా మరొక పెద్ద కారణముంది. ఈ పరమాణువులలోని పదార్థం మనస్సు నుండి కూడా ఉత్పన్నమవుతుందని మీరు గ్రహించగలుగుతారు. పదార్థాలు పదార్థాల నుండి తయారు కావడం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. పరమాణువులు పరమాణువుల నుండి కూడా ఉత్పన్నం కావడం మామూలే. కాని పరమాణువులు మనస్సుతో కూడా తయారవుతాయని మీరు గ్రహించగలుగుతారు. ఈ క్షణంలో మన చిత్తస్థితి ఎలా ఉందో, ఈ క్షణంలో మన చిత్తానికి ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నామో అదంతా బాగా అర్థమవుతూ ఉంటుంది. మనం క్రోధపూరిత ఆహారాన్ని, ద్వేషపూరిత ఆహారాన్ని, వాసనాభరిత ఆహారాన్ని, అహంకారపూరిత ఆహారాన్ని ఇస్తుంటాం. దీనిని బట్టి చిత్తంలో రకరకాల సంస్కారాలు తయారు చేసుకుంటూ పోతాం. ఎలాంటి సంస్కారం తయారు చేసుకుంటూ ఉంటామో దాన్ని తయారు చేసుకున్న వెంటనే సరిగ్గా అలాంటి పదార్థమే మనలో తయారు కావడం మొదలవుతుంది. శరీరంలో ఆ రకమైన పదార్థాలు తయారు కావడం మొదలవుతుంది. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. మనలో క్రోధం జనించినప్పుడు మన రక్త ప్రవాహ నాళికలో ఒక రకమైన రసాయనం ఉత్పన్నం కావడం మొదలవుతుంది. ఆ నాళికలు కొత్త రకమైన రసాయనాలను తయారు చేయడం మొదలవుతాయి. ఈ రసాయనాలు రక్తంతో పాటే ప్రవహిస్తూ పోతాయి. అలాగే మనస్సులో భయం కలిగినప్పుడు దానితో పాటు మరొక రకమైన రసాయనం రక్తంతో ప్రవహించడం మొదలవుతుంది. అలాగే ఈర్ష జనించినా కూడా ఇంకొక రసాయనం ప్రవహించడం మొదలవుతుంది. అలా మన రక్తంలో రకరకాల రసాయనాలు ఉత్పన్నమై రక్తంతో పాటు ప్రవహించడం మొదలవుతుంది. వాటి వల్ల మనకు రకరకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కోపం తలెత్తినప్పుడు మనలో ఒక రకమైన జీవరసాయన ప్రతిక్రియ జరుగుతుంది, బయోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఒక రకమైన జీవరసాయనం ఉత్పన్నమై రక్తంలో కలిసి ప్రవహిస్తుంది. ఆ రసాయనపు కలయికతో మనలో అప్రియమైన అనుభూతి కలుగుతుంది, అయిష్టమైన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతి మనలో ఎంతో చికాకు కలిగించడం మొదలవుతుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ఏదో ఒక రుచికరమైన పదార్థాన్ని చూస్తాం. అది కావాలని మనసుకు అనిపిస్తే, ఆ రాగమే గనుక మనసులో జనిస్తే వెంటనే మన నోరూరుతుంది కదా. ఇదేవిధంగా మనకు కోపమొచ్చినా, భయం కలిగినా, మరే వికారం తలెత్తినా కూడా మన శరీరంలో నుండి ఒక రకమైన రసాయనిక ద్రవం స్రవిస్తుంది. కోపం మొదలైన వెంటనే అలాంటి పరమాణువులు శరీరంలో తయారు కావడం మొదలవుతుంది. కోపం మొదలైన కారణం మూలాన అలాంటి రసాయనాలు ఉత్పన్నమై రక్తంలో ప్రవహించడం మొదలవుతుంది. అప్పుడు మన చికాకు ఎక్కువ కావడం చూస్తాం. కోపం మొదలైంది, అలాంటి రసాయనం ఉత్పన్నమైంది, దానితో చికాకు మొదలైంది. ఈ చికాకు మళ్లీ మనకు కోపం తెప్పిస్తుంది. అలా మనం ఎంతెంత చికాకు పడుతూ పోతామో అంతంత కోపం పుట్టించుకుంటూ పోతాం. ఎంతెంత కోపం పుట్టించుకుంటామో చికాకు కలిగించే రసాయనాలను అంతంతగా తయారు చేసుకుంటూ పోతాం. కోపం రావడం, రసాయనాలు ఉత్పత్తి చేసుకోవడం, వాటి వల్ల చికాకు కలగడం జరుగుతూ పోతుంది. చికాకు కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేసుకోవడం, దానివల్ల కోపం రావడం, కోపం వల్ల మళ్లీ ఆ రసాయనాలనే ఉత్పత్తి చేసుకోవడమనే ఈ విషవలయం నడుస్తూనే పోతుంది. కుచక్రం నడుస్తూనే పోతుంది. అయితే దీన్ని ఎలా ఆపుచేయాలి? దీనినే ఆశ్రయమన్నారు. ఈ పుండు నుండి చీము కారుతూనే ఉంటుంది, కారుతూనే ఉంటుంది. ఈ మత్తులో, ఈ నిషాలో మనముంటాము. మనకు కోపమొచ్చినప్పుడు వీడు తిట్టాడు, వాడు నవ్వాడు, వాడలాంటి మాటలు మాట్లాడాడు, వాడు నాతో ఇష్టమైన మాట మాట్లాడలేదు, అందువల్ల నాకు కోపం రాకుంటే ఇంకేమొస్తుంది అని కోపం రావడానికి గల కారణాలను ఎన్నెన్నో వెతుక్కుంటాం. అరే, కోపమొచ్చిందంటే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు బాబు. కోపమెచ్చిన వెంటనే నీలో ఏ రసాయన ప్రవాహం మొదలైందో ఆ కుచక్రం నడుస్తూనే పోతుంది, ఆ విషయవలయం నడుస్తూనే పోతుంది. దీనివల్ల నీ కోపం ఎక్కువవుతూ ఎక్కువవుతూ పోతుందే తప్ప తగ్గుముఖం పట్టదు. ఎందుకంటే నీలో అలాంటి రసాయనాలను తయారు చేసుకుంటూ పోతున్నావు. ఆ రసాయనాల వల్ల నీ కోపం పెరుగుతూనే పోతుంది, చికాకు పెరుగుతూనే పోతుంది. దీనికి అంతమంటూ ఉండదు, కోపాన్ని వదిలించుకోలేవు. మనలో ఏ వికారం తలెత్తినా ఇలాగే జరుగుతుంటుంది. ఇంతకుముందు నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి శాస్త్రజ్ఞులు ఏ ఏ వికారాలకు ఏ ఏ రసాయనాలు ప్రస్రవిస్తుంటాయో పరిశోధన చేసి 27-28 రసాయనాల వరకు కనుగొన్నారు. కాని ఇప్పుడు దాదాపు 100 కన్నా ఎక్కువ రసాయనాలనే కనుగొని వాటి వల్ల ఏ ఏ సంవేదనలు కలుగుతుంటాయో తెలుసుకున్నారు. కాని మన దేశపు ఆ మహాపురుషుడు ఎంతో కాలం క్రిందటనే తన అనుభూతుల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నాడు. మన మానసిక భౌతిక పదార్థాల నిర్మాణము ఎలా మొదలవుతుందో, వాటి వల్ల ఏ విధంగా మనకు ఇష్టమైనవో లేక ఇష్టంలేని సంవేదనల్లో కలుగుతుంటాయని తెలుసుకున్నాడు. ఇష్టమైన సంవేదనల వల్ల, ఇష్టంలేని సంవేదనల వల్ల ఎలాంటి వికారాలు తయారు చేసుకుంటూ పోతామో తెలుసుకున్నాడు. ఆ వికారాల వల్ల మళ్లీ రసాయనాలు తయారు కావడం మొదలై ఆ వికారాలు వృద్ధి అవుతూ పోతాయి. ఈ దుఃఖచక్రం, ఈ భవచక్రం నడుస్తూనే పోతుంది. అయితే దాని నుండి ఎలా బయటపడాలి? మనం చేసే ఈ సాధనంతా దానికోసమే. మనకు కోపం వచ్చింది, తెలివితక్కువతనంతో మనం క్రోధప్రతిక్రియ చేస్తాం. కాని సాధకుడైన వానికి వెంటనే తెలివి వస్తుంది. అరే చూడు, కోపమొచ్చింది, లోపల ఏదో రసాయనం స్రవించి నన్ను చికాకు పెడుతుంది. ఆ చికాకునే చూస్తూ పోదాం, ఏ సంవేదన కలుగుతుందో దాన్నే చూస్తూ పోదామని ఆ సంవేదనను చూడం మొదలు పెడితే చాలు, అది అక్కడే ఆగిపోతుంది. ఏ కుచక్రమైతే నడుస్తుండిందో దాన్ని ఆపుచేశాం, బ్రేకు వేశాం. ఎప్పుడైతే కోపాన్ని ఆపుచేసుకున్నామో దానికి సంబంధించిన రసాయనం ఊరడం ఆగిపోయింది, చికాకు కూడా ఆగిపోయింది. మళ్లీ కోపం తెచ్చుకున్నప్పుడే అది మొదలవుతుంది. అలా కోపం తెచ్చుకోకుండా ఆ సంవేదనను చికాకు పడకుండా చూస్తూ చూస్తూ పోతే ఆ చికాకు దూరమవుతుంది, కోపం దూరమవుతుంది, మనం దాన్ని వదిలించుకున్నాం. సరిగ్గా ఇలాగే మనలో ఏ వికారం తలెత్తినా, బాధ కలిగినా, చికాకు కలిగినా, భయం కలిగినా సంవేదనలు కలుగుతూ పోతాయి. ఎందుకంటే ఏదో ఒక రసాయనం తయారవుతూనే పోతుంది కదా. ఆ సంవేదన బాధాకరమైనదైనా కావచ్చు లేక సుఖకరమైనదైనా కావచ్చు, ఇలాంటిదో అలాంటిదో లేక ఎలాంటిదైనా కావచ్చు, దాన్ని మనం చూస్తూ పోతాం. ఉదాహరణకు మనకు కోపమొచ్చింది, అప్పుడు మన కోపం దేని మూలంగా వస్తుందో తెలుసుకోవడం మానేస్తాం. కోపము ఎప్పుడు వచ్చినా తప్పు మనదైనా కావచ్చు లేక ప్రత్యర్థులదైనా కావచ్చు, ఆ తప్పు మనదా లేక వారిదా అని తెలుసుకోవడం బుద్ధికి సంబంధించిన విషయం, అది కేవలం బుద్ధి విలాసం. అలా చేయకుండా కోపమొచ్చినప్పుడు అరే, మనలో కోపమొచ్చింది, దీనివల్ల ఈ సంవేదన కలుగుతుంది అని కోపాన్ని, దానికి సంబంధించిన సంవేదనను సాక్షిభావంతో చూస్తూ పోతాం. మనస్సులో కోపముండడము చూస్తాం, శరీరంపైన కలుగుతుండే సంవేదనను చూస్తాం. అరే, ఈ రెండూ అనిత్యమే కదా, అనిత్యమే కదా అని వాటిని సాక్షిభావంతో చూస్తూ చూస్తూ పోతే అది సమాప్తమైపోతుంది. చాలా గొప్ప పని జరిగింది. వికారాల వైపే వెళుతూ ఉంటే మన అలవాటును మానుకొని, అతిక్రమణ చేస్తుండే మన అలవాటును మానుకొని శాంతంగా కూర్చున్నాం. మామూలుగా మన మనస్సు శాంతితో ఉండదు, అతిక్రమణ చేస్తూ అశాంతి స్థితి వైపుకు పరిగెడుతుంది. మనస్సు ఇప్పుడు అలా చేయకుండా చేశాం, దానిపై ప్రతిక్రమణం చేశాం. ఇలా చేయడాన్నే భారతదేశంలో ప్రతిక్రమణం అనేవారు. ఎక్కడ శాంతచిత్తము అశాంతిస్థితికి పరిగెడుతుండేదో దాన్ని అతిక్రమణమని అనేవారు. అశాంతిస్థితుల వైపు పరిగెత్తడాన్ని ఆపి మనస్సును మళ్లీ శాంతిస్థితిలోకి తీసుకురావడాన్నే ప్రతిక్రమణమని అంటారు. అలా మనం ఈ ప్రతిక్రమణ చేసే సాధన చేస్తున్నాం. మనస్సు లోలోతుల్లో ఎక్కడ అతిక్రమణం మొదలవుతుండేదో అక్కడికి చేరుకొని ప్రతిక్రియ చేయకుండా శాంతంగా ఉంటున్నాం. ఎలాంటి సంవేదనలు కలుగుతున్నా వాటిని కేవలం సాక్షిభావంతో చూస్తున్నాం, వాటికి ప్రతిక్రియ చేయడం లేదు. 99 సార్లు ప్రతిక్రియ చేసినా ఒక్కమారు ప్రతిక్రియ చేయకుండా ఉంటే అదే గొప్ప విజయం, ఎంతో గొప్ప విజయం. అలా ఒక్కసారైనా ప్రతిక్రియ చేయడం మానుకుంటే ప్రకృతి తన పని తాను చేసుకోవడం మొదలవుతుంది. కోపమొచ్చింది, మనం సంవేదనలను చూడడం మొదలుపెట్టాం. అలా చూస్తూ చూస్తూ పోతుంటే కోపం శాంతించింది. అది ఎలా జరుగుతుందంటే, మనకు ఒక్కసారి కోపమొచ్చిందంటే చాలు, అంతర్మనస్సులోని లోలోతుల్లో మనమెంత కోపాన్ని కూడబెట్టుకొని ఉన్నామో ఆ కోపాన్ని మనం రెచ్చగొడుతున్నాం. అప్పుడది పొంగి బయటపడుతుంది. అలా ఇప్పుడొచ్చిన కోపం మూలాన లోపలున్న కోపం కూడా బయటకొస్తుంది. దానివల్ల సంవేదనలు కలుగుతున్నాయి. ప్రతిక్రియ చేయకుండా మనం ఆ సంవేదనలను చూస్తూ పోతున్నాం. అందువల్ల ఆ కోపం బలహీనపడుతూ క్షీణించిపోతుంది. అలా ఒక పొర తొలగిపోయింది. అలానే రెండవ పొర, మూడవ పొర కూడా, ఇలా వేలాది పొరలు తొలగిపోతాయి. దీనినే ప్రాచీన భాషలో ఉదీర్ణం అవుతుందని అనేవారు. అణగారి ఉన్న పాత సంస్కారాలన్నీ ఉదీర్ణం కావడం మొదలయింది. ఎందుకంటే మనం కొత్త సంస్కారాలను తయారు చేసుకోకుండా ఉన్నాం, కాని పాత వాటిని కదిలిస్తున్నాం. అవి బయటపడుతున్నాయి, కాని కొత్త సంస్కారాలను తయారు చేసుకోకుండా సమతలో ఉంటున్నాం. అందువల్ల ఆ సంస్కారాల పొరలు తొలగితూ పోతున్నాయి. ఎన్నెన్ని పొరలు తొలగిపోతాయో అన్నెన్ని సంస్కారాల నుండి మనం ముక్తులమవుతాం. అలా జరుగుతూ జరుగుతూ పోతే ఆఖరుకు మనలోని కోపం ఊరు పేరు లేకుండా పోతుంది, దాని అడ్రసే ఉండదు. అలానే భయపు పొరలు తొలగిపోతే మనలో భయమంటూ ఉండదు. అలా చిత్తంలోని వికారాల పొరలన్నీ విడిపోయినప్పుడు ఇక చిత్తమే ఉండదు. ఉదాహరణకు ఉల్లిపాయ పొరలన్నింటినీ తీసేస్తే ఉల్లిపాయ ఎక్కడుంటుంది చెప్పండి? చిత్తములోని వికారాల పొరలన్నీ విడిపోయినప్పుడు ఇక చిత్తమే ఉండదు. అలా చిత్తం యొక్క సంస్కారాలను వృద్ధి చేసుకోవడానికి మనమే బాధ్యులం, వాటిని సమాప్తం చేసుకోవడానికి మనమే బాధ్యులం, వేరెవరో కాదు. ఎవరైనా విషయాన్ని తెలియజెపుతారు, సాధనా పద్ధతిని తెలుపుతారు, ఇలా చెయ్యిబాబు, ఈ విధంగా ముక్తి వస్తుందని చెబుతారు. కాని పని మాత్రం మనమే చేయాలి. పనేమి చేయకుండా ముక్తి కావాలని కోరుకున్నంత మాత్రాన అది జరిగే పని కాదు. ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విద్యంతా శ్రమతో కూడిన విద్య, గొప్ప పురుషార్థంతో పరిశ్రమతో కూడిన విద్య. పని చేయాల్సిందే, కాని అలా కష్టపడడం మనకిష్టముండదు. అందువల్ల చౌకగా ముక్తి లభించే బేరం కోసం వెతుకుతుంటాం. కాని ఈ పని బేరసారాలతో జరిగే పని కాదు కదా. అలాంటి దారులు తొక్కితే మనలోని వికారాలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఈ రాగద్వేషాల ప్రపంచమంతా ఏ విధంగా నడుస్తుందో, ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ఆపివేయాలో మన అనుభూతులతో తెలుసుకుంటూ దాన్ని ఆపివేసే పని మొదలుపెట్టాలి. ఒక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పని మొదలుపెట్టిన వెంటనే పూర్ణముక్తులమవుతామని అర్హంతులమవుతామని ఆశించకూడదు. దీనికి ఎంతో సమయం పడుతుంది. అరే, మనం ఈ వికారాలన్నింటినీ ఎన్నో జన్మల నుండి కూడబెట్టుకుంటూ వస్తున్నాం. మన స్వభావం ఇలా తయారు కావడానికి ఎన్నో జన్మలు పట్టాయి. దాన్ని మార్చడానికి కూడా సమయం పడుతుంది కదా. ఎంతో కొంత సమయం తప్పక పడుతుంది. ఏదో అద్భుతం జరిగిగాని, ఏ గురువుగారి కృపవల్లనో గాని మనలోని వికారాలు తొలగిపోవు. ఈ స్వభావాన్ని మనమే కదా తయారు చేసుకున్నాం. ఉదాహరణకు, మనకు కోపమొచ్చిందనుకున్నాం. కోపమొచ్చిన వెంటనే మనస్సులోని సంస్కారాలు తయారు చేసే భాగానికి ప్రతిక్రియ చేయడానికి కావలసిన ఆహారం దొరికింది. మనం ఒకసారి మాత్రమే కోపం తెచ్చుకొని ఉండొచ్చు, కాని ఒక కోపబీజాన్ని మనలో నాటుకుంటున్నాం కదా. రెండోసారి మనకు ఇష్టం లేని పనేదో జరిగిపోయింది, వెంటనే శరీరంలో కోపాన్ని తెప్పించే ఒక రకమైన రసాయనం ద్రవిస్తుంది. మళ్లీ కోపమొచ్చి ఇంతకు ముందున్న కోపాన్ని బలోపేతం చేస్తుంది. మూడోసారి మళ్లీ కోపమొచ్చి లోలున్న కోపాన్ని ఇంకా బలోపేతం చేస్తుంది. అలా మళ్లీ మళ్లీ కోపాన్ని తెచ్చుకుంటూ మనసు యొక్క ఈ స్వభావాన్ని, కోపం తెచ్చుకునే స్వభావాన్ని పుష్టి చేసుకునే పని చేసుకుంటూ పోతాం. దీనికంతా బాధ్యులెవరు? మనమే. మన అజ్ఞాన స్థితిలో, స్పృహలేని స్థితిలో ఈ విధంగా మన స్వభావాన్ని తయారు చేసుకుంటున్నాం. ఏ దేవియో, ఏ దేవతనో, ఈశ్వరుడో, బ్రహ్మో ప్రపంచంలోని ప్రజలందరిలోనూ వికారాలను తయారు చేసుకునేటట్టు చేసి వారు దుఃఖపడుతూ ఉండాలని చూడడం లేదు కదా. ఈ వికారాలను మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్వభావాన్ని మార్చుకోవడం కూడా మనమే చేయాలి. కోపం తెచ్చుకుంటూ పోవడం మన స్వభావం అయిపోయింది. రాగం, భయం మొదలైన వికారాలు కలుగజేసుకుంటూ పోవడం మన స్వభావమైపోయింది. మళ్లీ మళ్లీ ఇలానే చేస్తూ పోయాం. చివరకు ఇలాంటి అలవాటు మనలో స్థిరపడిపోయింది. ఒక రకమైన పని ఏదైనా జరిగితే వికారం పుట్టించుకోవడమే మన అలవాటైపోయింది. మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం వికారాలు జనింపజేసుకోకూడదు. ఎంత ఇష్టం లేని పని జరిగినా మనలో వికారం తయారు కాకుండా చూసుకోవాలి. కాని ఈ మార్పు బుద్ధికి మాత్రమే పరిమితమైపోతే స్వభావం మారదు. సంవేదనల స్థాయిలో ఈ పని జరగాలి. ఎక్కడ రసాయనాలు తయారవుతున్నాయో, ఎక్కడ ఇవి ప్రవహిస్తున్నాయో, ఈ రసాయనాల వల్ల ఎక్కడ సంవేదనలు కలుగుతున్నాయో అక్కడికి చేరుకొని ఆ రసాయనాలు తయారు కాకుండా ఆపుచేయాలి. అప్పుడే మన స్వభావం మారుతుంది. స్వభావపు వేర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్పు వస్తుంది. దీనికంతా సమయం పడుతుంది. మన స్వభావం పాడుకావడానికి అనేక జన్మలు పట్టాయి కదా. దీన్ని బాగుచేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాని బాగుచేసే పని మొదలుపెట్టాలి కదా. ఇలా స్వభావాన్ని మార్చుకునే పని మనం మొదలుపెట్టాం. అంతర్మనస్సు లోలోతుల్లో ఉన్న వికారాలు తయారు చేసుకునే స్వభావాన్ని నేను మార్చుకోవాలి. వికారాలు తయారు చేసుకునే అలవాటు శరీరంపైన కలుగుతుండే సంవేదనలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి శరీరంపైన కలుగుతుండే సంవేదనల్నే ఆధారం చేసుకుని వికారాలను తయారు చేసుకునే అలవాటును మార్చుకోవాలి. అందుకే నేను శరీరంపైన కలుగుతుండే సంవేదనలను చూడాలి. అలా చూస్తూ చూస్తూ సంస్కారాలు తయారు కాకుండా చేసుకునే ప్రయత్నం చేయాలని అర్థం చేసుకున్నవారే ఈ విద్యను సరిగ్గా అర్థం చేసుకున్నవారవుతారు. కాని ఈ సంవేదనలతోనే ఆడుకుంటూ ఒక రకమైన సంవేదనలు కలిగినప్పుడు ఏడుస్తూ, మరొక రకమైన సంవేదనలు కలిగినప్పుడు పట్టలేనంత సంతోషపడుతూ పోతే పని సరిగ్గా జరగడం లేదని అర్థం. ఈ సంవేదనలతో ఇంతకు ముందు కూడా ఇలా చేసేవాడివి. సంవేదనలు సుఖంగా ఉంటే రాగాన్ని పుట్టించుకోవడం, బాధాకరంగా ఉంటే ద్వేషాన్ని పుట్టించుకోవడం చేసేవాడివి. ఇప్పుడు కూడా విపశ్యంలో ఇదే చేస్తే నీకు విపశ్యన అంటే ఏమిటో అర్థం కాలేదు. నీ సమయాన్ని మరొకసారి పాడు చేసుకుంటున్నావు. విపశ్యనలోని రెండు పక్షాలను బాగా అర్థం చేసుకోవాలి. దీనిలో ఒక పక్షమేమిటంటే మన మనస్సు ఎంతో సంవేదనాశీలం కావాలి. శరీరంలో ఎక్కడ ఏ భాగంలో ఎలాంటి సంవేదన కలుగుతున్నా వాటిని చక్కగా తెలుసుకుంటూ ఉండాలి. ఏది మనకు తెలియకుండా ఉండిపోకూడదు. మన మనస్సు అంతగా సంవేదనాశీలమైపోవాలి. ఇక రెండో పక్షం ఎంతో మహత్వపూర్ణమైన పక్షం, ఏది అనుభవంలోకి వస్తున్నా ప్రతిక్రియ చేయకుండా ఉండగలగడం. ఈ సంవేదనాశీల పక్షము తొందరలోనే అంటే 3-4 శిబిరాల సాధనతోనే బలోపేతమవుతుంది. కాని ప్రతిక్రియ చేయకుండా ఉండగలిగే పక్షం బలోపేతం కావడానికి సమయం పడుతుంది. దీనిపైన ఎక్కువ పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. కాని మన మనస్సు ఒక విషయంపైకి ఉరుకులు పరుగులు తీస్తుంటుంది. అరే, నా ఈ స్థూలమైన సంవేదనలు ఇంకా పోలేదేమని మనస్సు పీకుతుంటుంది. బాబూ, అవి ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాయి. తొందరగా పోయినంత మాత్రాన నీకు దొరికేదీ ఏమీ లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సంవేదన ఎలాంటిదైనా ప్రతిక్రియ చేయకుండా ఉండగలగడం. ఈ రెండో పక్షాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ ప్రతిక్రియ చేయను. బాధాకరమైన సంవేదనలు కలుగుతున్నా ప్రతిక్రియ చేయను. సుఖకరమైనవి కలుగుతున్నా ప్రతిక్రియ చేయను అనే దృఢనిశ్చయంతో ఉండాలి. ఇది కఠినమైన పనే. కఠినమైన పని కూడా మనం చేయాల్సిందే కదా. స్వయంగా చేయాల్సి ఉంటుంది. ఈ పక్షాన్ని బలోపేతం చేసుకోవడంలో, దీన్ని బాగు చేసుకోవడంలో ఎంత ప్రయత్నము చేస్తూ ప్రగతి సాధిస్తున్నామనేది చూసుకుంటూ ఉండాలి. అలా సరైన ప్రయత్నం చేస్తూ ప్రగతి సాధనను చూసుకుంటూ ఉండాలి. ఇలా సరైన ప్రయత్నం చేస్తున్నా కూడా సఫలం కాకపోతే చింతించాల్సిన పనేమీ లేదు. దీంట్లో దోషమేమీ లేదు. నాకు నొప్పిగా ఉంటుంది, సమతలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కాని ఉండలేకపోతున్నాను, ఏం చేయాలని ఎవరో ఒకరు నన్ను అడుగుతుంటారు. మంచిదే, పాపం అతను సమతలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కాని ప్రయోజనం లేకపోతుంది. కాని అరే, నాకు నొప్పులున్నాయి, నొప్పులింకా ఉంటున్నాయని బాధపడడం మొదలుపెట్టాడంటే ఇతనికి విషయం అర్థం కాలేదు. ఇన్ని రోజులను ఇతడు వృధా చేసుకున్నాడు. ఇది చాలా కష్టమైన పని కాబట్టి సఫలత లభించడం లేదని ఇతడు అర్థం చేసుకోవాలి. సఫలత లభించడానికి సమయం పడుతుంది. ప్రియమైన సంవేదనలో లేక అప్రియమైన సంవేదనలో కలుగుతూనే ఉంటాయి. మన పాత అలవాటు ప్రకారం ప్రతిక్రియ చేస్తుంటాం. అందువల్ల సఫలం కాలేం. కాని సమతలో ఉండడానికి ప్రయత్నిస్తూ పోతే ఏదో ఒకరోజు సఫలత లభించి తీరుతుంది. ఎందుకంటే ఇతనికి సరైన అవగాహన ఉంటుంది కాబట్టి. మరికొందరంటారు, అరే, ఇలాంటి సంవేదనే వస్తుంది, అలాంటి సంవేదన ఎందుకు రావడం లేదు? ఇలాంటి సంవేదన వచ్చి అలాగే ఉండిపోతుందేంటి, అలాంటిది వచ్చి వెళ్ళిపోతుందేంటి అనే చిక్కుల్లో పడేవారికి విపశ్చన అర్థమే కాలేదు. అందువల్లనే పదే పదే చెబుతుంటాము, ఇప్పుడూ చెబుతున్నాం. బాగా అర్థం చేసుకోండి. బయటివారు ప్రశ్న వేసినా కూడా ఈ జవాబే మీరు ఇవ్వండి. మేము శరీరాన్నే ఎందుకు దర్శనం చేసుకుంటున్నామంటే, శరీరంపైన సంవేదనలు కలిగినప్పుడే మనస్సు రాగాన్నో ద్వేషాన్నో లేక మరే వికారాన్నో జనింపజేసుకుంటూ ఉంటుంది. లేకపోతే వికారాలు పుట్టించుకోదు. ఈ రాగద్వేషాలను పుట్టించుకునే పనిని మనస్సు ప్రతిక్షణం చేస్తూనే పోతుంది. నిద్రపోతున్నా సరే, మెలకువగా ఉన్నా సరే, మనస్సు పైభాగం కాన్షియస్ మైండ్ లేదా చేతనా మనస్సు నిద్రపోతున్నా, గాఢ నిద్రలో ఉన్నా, లోపలి మనస్సు అన్కాన్షియస్ మైండ్ లేదా అర్ధచేతన మనస్సు మాత్రం ఎప్పుడూ మెలకువతూనే ఉంటుంది. ఈ అర్ధచేతన మనస్సు ధ్యాసంతా శరీరంపైన కలిగే సంవేదనలపైనే ఉంటుంది. వాటిని తెలుసుకుంటూ ప్రతిక్రియ చేస్తూనే పోతుంది. ఇది ఆ మనస్సు యొక్క స్వభావం. ఇదే మన లోపలి అంతర్మనస్సు, మూలలో ఉన్న మనస్సు. మనం దీనిని బాగు చేసుకోవాలి. అందువల్లనే సంవేదనలను చూస్తున్నాం. ఈ మనస్సును బాగుపరుచుకోవడానికి దానిలో సమతను స్థిరపరచుకుంటున్నాం. మనం చేసే పనంతా ఇదే. ఎవరైనా దీన్ని పనికిరాని పని అనుకున్నా, మంచి పని అనుకున్నా దానితో మనకు పనిలేదు. వారిని అలాగే అనుకోనియండి. కాని ఈ పని ఎందుకు చేస్తున్నామో, ఏ లక్ష్యంతో చేస్తున్నామో మనకు తెలుసు. నీవు ఆత్మదర్శనం చేసుకోవడం లేదు, పరమాత్మ దర్శనం చేసుకోవడం లేదు, నీవు ఆత్మనే నమ్మవని కొందరు పొట్లాటకు దిగుతుంటారు. ఏం చేస్తాం బాబు, ఆత్మను దర్శనం చేసుకున్నా వికారాలు పోవడం లేదు. అవి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి. ఆ అలవాటే ఇంకా ఉంటుంది. నీవు ఆత్మను నమ్ముతున్నావు కదా, నీ వికారాలన్నీ వదిలిపోయాయే చెప్పు. ఎవరెవరు ఆత్మను నమ్ముతున్నారో వారి వికారాలన్నీ నిర్మూలమైతే మేము కూడా అన్ని పనులు మానేసి ప్రపంచ ప్రజలందరికీ, బాబులు మీరందరూ ఆత్మను నమ్మండి, ఆత్మను నమ్మండి, మీరు ఆత్మను నమ్మిన వెంటనే మీ వికారాలన్నీ తొలగిపోతాయి, మీరు పరమాత్మను నమ్మితే మీ వికారాలన్నీ తొలగిపోతాయని ఎలుగెత్తి చాటవచ్చు. కాని ఆ వికారాలు తొలగిపోతున్నాయా? తొలగిపోవడం లేదు కదా. అరే బాబు, ఏదైనా ఆత్మ అనేది ఉంటే ఉండనీయండి, లేకపోతే పోనీయండి. కాని మేము మా వికారాలను తొలగించుకుంటున్నాం. మేము చెడిపనైతే చేయడం లేదు కదా, మంచి పనే చేస్తున్నాం. ఆత్మ అనేది లేకపోతే అనవసరంగా దాని బరువు మేమెందుకు మోయాలి? ఆత్మ అనేది గాని పరమాత్మ అనేవాడు గాని ఉన్నా లేకపోయినా మనం మనస్సు లోతుల్లోకి వెళ్లాల్సిందే. వికారాలు ఏ లోతున్నైతే మొలకెత్తుతున్నాయో ఆ లోతుల్లోకి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్ళి మన స్వభావంలో మార్పు తీసుకొచ్చుకోవాలి. మేము ఈ పనే చేస్తున్నాము. పరమాత్మ అనేవాడెవరైనా ఉంటే చాలా మంచిదే. ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసి ప్రపంచంలోని అన్ని నియమాలను పెట్టిన ఆ పరమాత్ముడెవరైనా ఉంటే అతడు కూడా మేం చేసే పనిని చూసి సంతోషపడతాడు కదా. మేము ఆయన నియమానుసారమే మా జీవితాలను మలచుకునే పని చేస్తున్నాం కదా. తన రాజ్యంలోని నియమాలకు అనుగుణంగా నడిచే వ్యక్తిపైన సంతోషపడని శాసకుడెవరైనా ఉంటారా చెప్పండి? తప్పక సంతోషిస్తాడు. మేము ఆయన నియమానుసారమే నడుస్తున్నాం. మీకు కోపమొస్తే శిక్ష వేస్తాను, కోపపడడం నాకు ఇష్టముండదని ఆయన చెబుతున్నాడు. మేం కోపపడడం లేదు. వికారాలు పుట్టించుకోవద్దు, అలా పుట్టించుకుంటే నేను శిక్ష వేస్తానని ఆయన చెబుతున్నాడు. మేం వికారాలు పుట్టించుకోవడం లేదు. మేము ఆయన చెప్పినట్లే చేస్తున్నాం కదా, మాకెందుకు శిక్ష పడుతుంది? ఆయన సంతోషపడతాడు కదా. ఆ ఈశ్వరుడంటూ ఉంటే తప్పక సంతోషపడతాడు. కాని ఆ ఈశ్వరుడనే వాడు లేనే లేకపోతే ఆ బరువు మేమెందుకు మోయాలి? అది అర్థం లేని పనే కదా. ఆ బరువును దించేస్తున్నాం. మేము చేసే పనిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మేము ధర్మనియమానుసారం నడవాలి. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటూ వాటి ప్రకారం మేము మా జీవితాలను మలుచుకుంటున్నాం. ఆత్మ ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే. అది చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నా ఇలా ఉన్నా అలా ఉన్నా లేక ఎలా ఉన్నా సరే, కాని మేము మాలోని వికారాలను తొలగించుకోవాలి. పరమాత్ముడనేవాడు ఉంటే మంచిదే, లేకున్నా మంచిదే. మేము మాత్రం మా వికారాలను తొలగించుకోవాలి. ఆత్మ పరమాత్మలు వేరువేరుగా ఉన్నా లేక ఆ రెండూ ఒకటైనా కూడా మంచిదే. మాకు ఆ వివరాలతో పనిలేదు. ఎవరైతే ధర్మమార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరు తమ చిత్తాన్ని బాగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారో వారు ఈ దార్శనిక జంజాటంలో చిక్కుకోరు. దార్శనిక జంజాటాలలో పడినవానికి తన చిత్తాన్ని బాగుపరుచుకోవాలన్న విషయం అవసరం అనిపించదు. మనం ఆత్మను నమ్ముతున్నామా లేదా పరమాత్మను నమ్ముతున్నామా లేదా ఆత్మ పరమాత్మలు ఒకటా కాదా అనే మీమాంసలో పడి జీవితమంతా పోగొట్టుకోవడమెందుకు? అలాంటి చర్చలతో మనకు ఒరిగేదేమీ ఉండదు, అంతా మోసమే. ఈ విషయాలన్నింటిలో చిక్కుబడిపోయి భారతదేశం ఎంతో మోసపోయింది. ప్రపంచంలో ఏ మహాపురుషుడైనా ఆవిర్భవించినప్పుడు ఆయన తన స్వీయానుభవంతో అన్ని విషయాలను శాస్త్రీయమైన పద్ధతిలో ప్రజలకు విడమరిచి చెబుతాడు. బాబులు, మీరు కూడా అనుభవం పొందండి, మీ వికారాలను తొలగించుకోండి, వాటిని తొలగించుకోవచ్చు. ఆ తొలగించుకునే పద్ధతి ఇది అని ఆయన వివరించి చెబుతాడు. వికారాల నుండి విముక్తి దొరికే మార్గం లభించడం గొప్ప సౌభాగ్యం. లేకపోతే ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని ఏవో పనికిరాని పనులతో వృధా చేసుకునేవాళ్లం. మన సౌభాగ్యవశాత్తు కళ్యాణకరమైన ఈ విద్య మనకు లభించింది. ఏ సాంప్రదాయాలతోనూ సంబంధం లేని శుద్ధ ధర్మం లభించింది. ఏ సాంప్రదాయంలోనూ దీక్ష పుచ్చుకునే అవసరం మనకు లేదు. మనం ధర్మంలో దీక్షితులం కావాలి, ధర్మంలో పుష్టి చెందాలి. ఇంతే, ఈ పనే చేస్తూ పోవాలి. ధర్మం బౌద్ధమూ కాదు, జైన క్రైస్తవ హిందూ మతాలు కావు, అవేవీ కావు. ధర్మం సార్వజనీనం. ఈ సార్వజనీనమైన ధర్మంలో మనం పుష్టి చెందాలి. ఎందుకంటే మనం వికారాల నుండి ముక్తులం కావాలి కాబట్టి. వికారాల నుండి ముక్తులమైతే మన మేలు చేకూర్చుకుంటూ పోతాం, ఇతరులకు కూడా మేలు చేస్తూ పోతాం. వికారాలతోనే నిండి ఉంటే మనకు కీడు జరుగుతుంది, ఇతరులకు కూడా హాని చేస్తాం. మనకు హాని కలగకుండా చూసుకోవాలి, ఇతరులకు కూడా హాని కలగకుండా చూడాలి. మన మేలు చేకూర్చుకోవాలి, ఇతరులకు మేలు చేయాలి. అందువల్లనే మనం ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. దీనిలో ఎంతెంత విజయం సాధిస్తూ పోతామో మనం దుఃఖాల నుండి అంతంతగా దూరమవుతూ పోతాం. ఇతరులకు కూడా దుఃఖం కలుగజేయం. మెల్లమెల్లగా మనం ఆ స్థితిని చేరుకుంటాం. ఎక్కడైతే మనకు కొంచెం కూడా హాని జరగదో, ఇతరులకు కొంచెం కూడా హాని జరగదో, ఆ స్థితిని చేరుకుంటాం. మన సాధనలో పురోగతి జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒకే ఒక కొలమానం. అదేమిటంటే, మనలో వికారాలు తగ్గుతున్నాయా లేదా. వికారాలు తలెత్తినా కూడా అవి ఎంతసేపు ఉంటున్నాయి? ఇంతకు ముందు ఆ వికారాలు ఎంతసేపు ఉండేవో ఆ వ్యవధి తగ్గుతుందా లేదా? వాటి ఘనత్వం తగ్గుముఖం పట్టిందా లేదా? వాటి తీవ్రత తగ్గిందా లేదా? మనసును పట్టి పీడించే వికారాల వ్యవధి తగ్గిందంటే మనం పురోగమిస్తున్నామని అర్థం, మనం బాగుపడుతున్నామని అర్థం. దీనికి మరొక కొలమానం కూడా ఉంది. ఇతరుల పట్ల మనలో కరుణాభావం, మైత్రీభావం, సద్భావం మేల్కొంటుందా లేదా? ఎవరైనా లోపల నుండి మనస్సును నిర్మలపరుచుకుంటూ పోతే కరుణ దానికై అదే పెళ్ళుబికి వస్తుంది. చిత్తం మెల్లమెల్లగా నిర్మలమవుతూ పోతుంది. సద్భావం మేల్కొంటుంది, మైత్రి మేల్కొంటుంది, కరుణ మేల్కొంటుంది. అరే, ఇలాంటి గొప్ప విద్య నాకు లభించింది, అందువల్లనే కదా నాకు ఇంత మంచి మేలు జరిగింది. ఇంతకు ముందు కన్నా నాలో కోపం తగ్గింది, వాసనలు తగ్గాయి, భయం తగ్గింది. నా మనసులోని చింతలు కూడా ఇంతకు ముందు కన్నా తగ్గిపోయాయి. నాలో ఎంతో శాంతి ఉంటుంది. ఈ శాంతి అందరికీ దొరకాలి. ఎంతోమంది దుఃఖితులున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ దుఃఖంతో ఉన్నారు. తాము హిందువులమని పిలుచుకున్నవారు దుఃఖంతో ఉన్నారు. బౌద్ధులమని పిలుచుకున్నవారు దుఃఖంతోనే ఉన్నారు. జైనులమని పిలుచుకున్నవారు దుఃఖంతోనే ఉన్నారు. బ్రాహ్మణులమని, శూద్రులమని, అలా ఏ పేరుతో పిలుచుకున్నవారైనా దుఃఖంతోనే ఉన్నారు. అరే, వారికి ఈ విద్య దొరికితే దుఃఖాల నుండి బయటపడతారు కదా అని ఇతరుల పట్ల ఎంతో సూహృద్భావం జాగృతమవుతుంది. అది నాలో జాగృతమవుతుందా లేదా అని మనను మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. మిగతావారు ఏమని అంటూ ఉంటారో దానితో మనకు పనిలేదు. మనను మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. నా వికారాలు తగ్గుముఖం పట్టాయా లేవా? ఇతరుల పట్ల నాలో సుహృద్భావం కలుగుతుందా లేదా? ఇతరుల పట్ల నాలో మంగళమైత్రీభావం పుడుతుందా లేదా అని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా కొంతలో కొంతైనా జరుగుతుంటే మనలో మంచి మార్పు వస్తుందని గ్రహించవచ్చు. అదేకాక మనలో ఏ మంచి మార్పులు వస్తున్నాయో కూడా స్వయంగా తెలుసుకుంటూ ఉండాలి. నాలోని వికారాలు ఇంతకు ముందు కన్నా తగ్గడం మొదలైందా లేదా? నాలో ఇంతకు ముందు కన్నా ఎక్కువ సుఖశాంతులు ఉంటున్నాయా లేదా? నాలో ఈ సద్గుణాలు మొదటికంటే ఎక్కువవుతున్నాయా లేదా? మైత్రి, కరుణ, ముదిత ఇలాంటి సద్గుణాలన్నీ నాలో పెంపొందుతున్నాయా లేదా అని మనను మనమే పరీక్షించుకుంటూ పోవాలి. ఈ మూడు రోజులు ఇక్కడికి రావడం వల్ల జరిగిన గొప్ప పనేమిటంటే, ఈ మూడు రోజులు మీరు ఎంతో సీరియస్గా పనిచేశారు. కొత్త సాధకుల సంఖ్య ఎక్కువైనప్పుడు ఎన్నో బాధలుంటాయి. ఆ బాధల నుండి తప్పుకొని మీరు కేవలం పాత సాధకులతో కూర్చొని సీరియస్గా ధ్యానం చేశారు. దీనివల్ల మీకు ఎంతో లాభం కలిగింది. విపశ్యనను ఎందుకు చేస్తున్నామో, ఇలానే ఎందుకు చేస్తున్నామో ఈ విషయాన్ని గురించి ఈ సాయంకాలపు ప్రవచనాల్లో మళ్లీ వివరిస్తున్నాం. ఇదంతా మీకు బాగా అర్థమవుతూ వస్తుంది. ఈ విద్యను గురించి మీకు బాగా అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అభ్యాసం చేస్తూ ఈ విద్యలో మీరు పరిపక్వత చెందాలి. కష్టపడి పనిచేస్తేనే పరిపక్వత చెందుతారు. అభ్యాసం చేస్తేనే పరిపక్వత చెందుతారు. ఏ గురువుగారి దయవల్లనో పరిపక్వత రాదు. ఏ పరమేశ్వరుడి దయవల్లనో పరిపక్వత రాదు. స్వయంగా కృషి చేయాలి, గట్టి కృషి చేయాలి. ఈ అవగాహనతో ఈ శిబిరాన్ని ముగిద్దాం. మీరు మూడు రోజులే సాధన చేశారు, కాని గంభీరంగా చేసిన ఈ సాధన వల్ల కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించారు. ఇప్పుడు మంగళమైత్రి అభ్యాసం చేద్దాం. మనం ఏ పుణ్యాన్ని సంపాదించుకున్నామో దాన్ని సర్వ ప్రాణులకు పంచిపెడదాం. మనకు ఏ సుఖశాంతులు లభించాయో అలాంటి సుఖశాంతులు అందరికీ లభించాలి. మనం ఏ పుణ్యాన్ని ఆర్జించామో దానికి అందరూ భాగస్వాములూ కావాలి. సర్వ ప్రాణులు సుఖంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి. ఈ విధంగా కొంచెంసేపు మంగళమైత్రి అభ్యాసం చేస్తూ శిబిరాన్ని ముగిద్దాం. కొంచెంసేపు మంగళమైత్రి అభ్యాసం చేద్దాం.